మా దేశంలో పసిబిడ్డ ఎవరు అనే ఒక ఆట ఉంది. పార్టీని నిర్వహించువారు వచ్చిన తమ అతిథుల యొక్క చిన్ననాటి ఫోటోలను సేకరించి ఆ ఫోటోలలో ఉన్న వ్యక్తులను కనుగొనమని ఇతరులను కోరతారు. సాధారణముగానే కొన్ని ఫోటోలు వచ్చిన అతిథుల పోలికలను కలిగి ఉంటాయి. ఏ వ్యక్తి కూడా తన చిన్నతనంలోని ఫోటోలను ఖచ్చితంగా పోలి ఉండడు, కానీ చాలాసార్లు కొన్ని ముఖ పోలికలు మన కన్నుల ఆకారము, చక్కటి నవ్వు మొదలగినవి చాలా సమాంతరంగా ఉంటాయి. కాబట్టి ఏ పసివాడు ఏ విధముగా వయసులోనికి ఎదిగాడో మనము చెప్పవచ్చు. పాత నిబంధన వేదాంత శాస్త్ర విషయంలో కూడా ఇదే నిజమై ఉన్నది. పాత నిబంధన కొన్ని వేల సంవత్సరముల పాటు వ్రాయబడినది, మరియు ఆ క్రమములో దాని వేదాంత శాస్త్రము అనేక మార్పులు చెందింది. సమాప్తములో అనగా పరిపక్వ దశలలో ఉన్న వేదాంత శాస్త్రము ఖచ్చితముగా ఆరంభములో అనగా యవన దశలో ఉన్న వేదాంత శాస్త్రం వలె ఉండదు. అయితే మనము జాగ్రత్తగా పరిశీలన చేసిన ఎడల కాలక్రమంలో పాత నిబంధన వాస్తవానికి ఒకే విశ్వాసమునకు ప్రాతినిధ్యం వహించింది అని మనం చూడవచ్చు. బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రమును కట్టుట అను మన పాఠ్యక్రమంలో ఇది మూడవ పాఠము. ఈ పాఠమునకు పాత నిబంధనలోని భిన్నకాలిక పురోగమనములు అని పేరు పెట్టాము. ఈ పాఠములో కాలక్రమంలో పాత నిబంధన వేదాంత శాస్త్రము అభివృద్ధి చెందిన విధానము మీద బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రము దృష్టి పెడుతుంది అని మనము చూస్తాము. మన మునుపటి పాఠములో చారిత్రకముగా లేఖనములను అర్థము చేసుకునుట కొరకు క్రైస్తవులు మూడు ముఖ్యమైన ప్రణాళికలను ఉపయోగించారని మనము చూశాము. సాహిత్య విశ్లేషణ అనగా కొన్ని దృక్కోణములను తెలియజేయుటకు రూపించబడిన ఒక సాహిత్య పటముగా బైబిలును చూచుట. అంశ విశ్లేషణ అనగా మన సమకాలీన లేక సాంప్రదాయక అంశములను మరియు ప్రశ్నలను ప్రతిబింబించు ఒక అద్దముగా బైబిలును చూచుట. మరియు చారిత్రక విశ్లేషణ అనగా అది నివేదించు చారిత్రక సన్నివేశములకు కిటికీగా బైబిలును చూచుట. బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రము ప్రాథమికముగా లేఖనముల యొక్క చారిత్రక విశ్లేషణ మీద దృష్టి పెడుతుంది అని, ప్రత్యేకముగా బైబిలులో నివేదించబడిన చారిత్రక సన్నివేశములలో దేవుడు పాలు పంచుకున్న మార్గములను పరిశీలిస్తుంది అని కూడా మనము చూశాము. బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రము అనగా లేఖనములో తెలియజేయబడిన దేవుని కార్యముల యొక్క చారిత్రక విశ్లేషణ నుండి వెలువడిన వేదాంత శాస్త్ర ఆలోచనయ్యున్నది. బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రము దేవుని కార్యముల యొక్క లేఖన కథనముల మీద దృష్టి పెడుతుంది, మరియు ఆ సన్నివేశములలో నుండి క్రైస్తవ వేదాంత శాస్త్రము కొరకు అనుమితులను వెలికితీస్తుంది. మునుపటి పాఠములో చరిత్రలోని కాలములను సమయము యొక్క ఏకకాలిక భాగములుగా చేయుట ద్వారా మరియు వేదాంత శాస్త్ర నిర్మాణములను వివేచించుట ద్వారా బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు పాత నిబంధన వేదాంత శాస్త్రము యొక్క ఏకకాలిక సంయోగమును ఎలా సృష్టించారో చూశాము, మరియు అది ఆ కాలములలోని దైవిక కార్యము మరియు మాటల ప్రత్యక్షత యొక్క కలయిక ద్వారా జరుగుతుంది. ఈ పాఠములో పాత నిబంధన వేదాంత శాస్త్రమును గురించి బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు కలిగి ఉన్న రెండవ ముఖ్యమైన ఆందోళనను చూద్దాము. భిన్నకాలిక పురోగమనములు అనగా కాలక్రమములో వేదాంత శాస్త్ర నిర్మాణములు ఎదిగిన లేక అభివృద్ధి చెందిన విధానములు. ఈ అంశమును పరిశీలించుటకు మనము మూడు ముఖ్యమైన విషయములను చూద్దాము. మొదటిగా భిన్నకాలిక పురోగమనము పట్ల ఒక సాధారణ ధోరణిని పొందుకుందాము. రెండవదిగా ప్రధానమైన చారిత్రక కాలములు లేక యుగముల మధ్య చోటు చేసుకున్న యుగానుసార పురోగమనములను మనము చూద్దాము. మరియు మూడవదిగా పాత నిబంధనలో కాలక్రమాన కొన్ని అంశములు ఎలా అభివృద్ధి చెందాయో చూద్దాము. భిన్నకాలిక పురోగమనము పట్ల గల సామాన్య ధోరణితో ఆరంభించుదాము. భిన్నకాలిక పురోగమనము అను ఆలోచనను పరిచయము చేయగల ఉత్తమమైన మార్గములలో ఒకటి ఈ పదముల యొక్క అర్థము మీద దృష్టి పెట్టుట. మొదటిగా భిన్నకాలిక అను పదమును చూద్దాము. రెండవదిగా పురోగమనము అనే పదము యొక్క అర్థమును చూద్దాము. మరియు మూడవదిగా పాత నిబంధనలో భిన్నకాలిక పురోగమనమును సమీక్షించుటకు ఒక బైబిల్ ఉదాహరణను చూద్దాము. మొదటిగా భిన్నకాలిక అనే పదమును చూద్దాము. మన ఆంగ్ల పదమైన డయాక్రోనిక్ లేక భిన్నకాలిక అను పదము రెండు గ్రీకు పదముల్లో నుండి వెలువడింది. మొదటిగా డియా అనే విభక్తి యొక్క అర్థము ద్వారా లేక అంతటా, మరియు రెండవదిగా గ్రీకు నామవాచకమైన క్రోనోస్ యొక్క అర్థము కాలము. డయాక్రోని అనునది గడచిన కాలమునకు సంబంధించినది. బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్ర విషయములో భిన్నకాలిక అను పదము కాలక్రమములో పాత నిబంధన వేదాంత శాస్త్రము మార్పు చెందిన, అభివృద్ధి చెందిన లేక పురోగమనము చెందిన విధానములను తెలియజేస్తుంది. పాత నిబంధన పట్ల భిన్నకాలిక ధోరణులు మన మునుపటి పాట అంశమైన ఏకకాలిక సంయోగముతో ఎలా అనుబంధం కలిగి ఉంటాయో చూచుట మనకు సహాయకరముగా ఉంటుంది. ఒకవైపున అది ఏకకాలిక సంయోగమునకు వ్యత్యాసముగా ఎలా నిలుస్తుందో చూద్దాము. మరియు మరొక వైపున భిన్నకాలిక మరియు ఏకకాలిక ధోరణుల మధ్య ఉన్న పరస్పరాధారితమును మనము చూద్దాము. మొదటిగా వాటి మధ్య ఉన్న వ్యత్యాసమును చూద్దాము. ఒక చలన చిత్రములోని కొన్ని సన్నివేశముల మీద దృష్టి, చిత్రములోని పొందిక గల పాత్రలను ఒక్కొక్కటిగా చూచుట ద్వారా పాత నిబంధన యొక్క ఏకకాలిక సంయోగమును మనము పోల్చిన విషయము మీకు జ్ఞాపకము ఉండి ఉంటుంది. ఏకకాలిక సంయోగము బైబిల్ చరిత్రలోని నిర్ణీత కాలములలో వెలువడిన వేదాంత శాస్త్ర నిర్మాణముల మీద దృష్టి పెడుతుంది. ఒక కాలములో దేవుడు దేనిని బయలుపరిచాడు? వ్యత్యాసముగా పాత నిబంధనను భిన్నకాలికముగా చూచుట, ఒక సన్నివేశము నుండి మరొక సన్నివేశములోనికి కదులుచున్న చలన చిత్రం యొక్క కథనము మీద దృష్టి పెట్టుటను పోలియున్నది. అనగా ఆరంభము నుండి అంతము వరకు చలన చిత్రము క్రమముగా కథనమును తెలియపరచు విధానము మీద దృష్టి పెట్టుట. బైబిల్ పట్ల భిన్నకాలిక కథనములు కాలక్రమములో ఒక క్రమమున వేదాంతశాస్త్ర నిర్మాణములు ప్రత్యక్షమగు విధానము మీద దృష్టి పెడుతుంది. చరిత్ర ముందుకు కొనసాగుచుండగా దేవుని ప్రత్యక్షతలు ఎలా అభివృద్ధి చెందాయి? నిర్గమాకాండము 1:1 నుండి 19:1 నివేదించబడిన ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ యొక్క విమోచనను గూర్చిన కొద్ది కాలమును పరిగణించండి. ఈ కాలము పట్ల ఏకకాలిక దృక్కోణము ఇలాంటి ప్రశ్నలను అడుగుతుంది. ఈ కాలములో దేవుడు ఏమి చెప్పాడు మరియు ఏమి చేశాడు? ఈ కాలమంతటిలో ఏ విధమైన వేదాంత శాస్త్ర నిర్మాణములు స్థాపించబడినవి? అయితే భిన్నకాలిక పద్ధతి వేదాంత శాస్త్ర నిర్మాణములలో కలిగిన మార్పుల మీద దృష్టి పెడుతుంది. అది ఇలాంటి ప్రశ్నలను అడుగుతుంది. ఈ కాలములో పలు విధములుగా దేవుడు కార్యము చేసినప్పుడు మరియు మాట్లాడినప్పుడు వేదాంత శాస్త్రములో ఎలాంటి మార్పులు జరిగాయి? మోషే యొక్క బాల్యము మొదలుకొని మండుచున్న పొదయొద్ద అతడు పిలుపును అందుకున్న వరకు ఏ వేదాంత శాస్త్ర పురోగమనములు సంభవించాయి? మండుచున్న పొదయొద్ద దేవుని ప్రత్యక్షత ఐగుప్తులో ఆయన చేయబోవు కార్యము కొరకు ఎలా ఎదురుచూసింది? పాత నిబంధనలోని ఈ భాగము పట్ల భిన్నకాలిక ధోరణులకు ఇవి మరియు ఇలాంటి అనేక ఇతర విషయములు కేంద్ర ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. భిన్నకాలిక మరియు ఏకకాలిక పద్ధతులు ఎంత భిన్నముగా ఉన్నట్లు అనిపించినప్పటికీ అవి చాలా వరకు పరస్పరాధారితమైనవి కూడా. వాస్తవానికి ఒకటి లేకుండా మరొక దానిని గూర్చి ఎక్కువసేపు ఆలోచన చేయుట కూడా సాధ్యము కాదు. ఈ కారణము చేత బైబిలానుసారమైన వేదాంతవేత్తలు లేఖనములను ఉపయోగించుచుండగా వారు ఏకకాలిక మరియు భిన్నకాలిక పద్ధతులను అనేక విధాలుగా ఆశ్రయిస్తుంటారు. మన దృక్కోణము తక్కువ కాలము నుండి ఎక్కువ కాలము వరకు వ్యాప్తి చెందుచుండగా ఏకకాలిక మరియు భిన్నకాలిక పద్ధతుల మధ్య మనం ఎలా ఎంచుకోవాలో పరిగణించుదాము. ఆరంభించుటకు కొన్ని భిన్నకాలిక సమీక్షలు చాలా చిన్న ఏకకాలిక సంయోగములకు ముందు కూడా కనిపిస్తాయి. ఒక కాలములో జరిగిన విషయములను క్రోడీకరించుటకు వేదాంతశాస్త్ర మార్పులను మనము భిన్నకాలికముగా అర్థము చేసుకోవాలి. ఇప్పుడు మనము సుదీర్ఘ కాలములను పరిగణించినప్పుడు మన భిన్నకాలిక సమీక్ష ఏకకాలిక సంయోగము మీద ఆధారపడి ఉంటుంది. మొదటిగా మనము అనేక క్లుప్త కాలముల యొక్క ఏకకాలిక సంయోగములను సిద్ధపరుస్తాము మరియు తరువాత ఆ రెండు క్లుప్త కాలముల మధ్య వేదాంత శాస్త్ర నిర్మాణములు ఎలా మార్పు చెందాయో మనము కనుగొంటాము. ఈ సుదీర్ఘ కాలమును ఒకసారి భిన్నకాలికముగా అర్థము చేసుకున్న తరువాత దానిని మనము సంపూర్ణముగా కూడా సంయోగపరచవచ్చు. బైబిలు ప్రత్యక్షత యొక్క పూర్ణతకు చేరు వరకు ఈ విధమైన ఊగిసలాట కొనసాగుతూనే ఉంటుంది. ఏకకాలిక మరియు భిన్నకాలిక పద్ధతులు ఎంత భిన్నముగా ఉన్నప్పటికీ మరొక దానిమీద కొంతవరకైనా ఆధారపడకుండా ఒక ప్రణాళికను ఉపయోగించుట సాధ్యము కాదు అని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అంటే దీని అర్థము ఒక పద్ధతి మరొక దానికంటే ప్రాముఖ్యమైనది లేక ప్రధానమైనదని కాదు. పాత నిబంధన యొక్క వేదాంత శాస్త్రమును సరైన విధముగా అర్థము చేసుకున్నటకు ఏకకాలిక మరియు భిన్నకాలిక పద్ధతులు రెండూ అవసరమై ఉన్నవి. పాత నిబంధన పట్ల భిన్నకాలిక పద్ధతిని గూర్చిన సామాన్య ఆలోచనను మనము పొందుకున్నాము కాబట్టి భిన్నకాలిక పురోగమనము యొక్క అర్థమును మనం వివరించాలి. రెండు ముఖ్యమైన ఆలోచనలను సూచించుటకు భిన్నకాలిక మార్పులను గూర్చి మాత్రమే మాట్లాడకుండా పురోగమనము అనే పదమును మనము ఉపయోగిస్తాము. మొదటిగా పాత నిబంధన వేదాంత శాస్త్ర నిర్మాణములలోని మార్పులు ఎల్లప్పుడూ చరిత్రలో దేవుని ఉద్దేశములను నెరవేర్చుటకు చేయబడ్డాయి. మరియు రెండవదిగా, మనము పురోగమనమును గుర్చి ఎందుకు మాట్లాడుతున్నామంటే, చరిత్రలో దేవుని యొక్క దైవకృత పాలుపంపుల ద్వారా మాత్రమే వేదాంతశాస్త్ర మార్పులు కలుగుతాయి. పాత నిబంధన వేదాంత శాస్త్రములోని ప్రతి మార్పు వెనుక ఉన్న దైవిక ఉద్దేశములను మొదట పరిగణిద్దాము. వేదాంతశాస్త్రములో కలుగు మార్పులతో సహా చరిత్రలోని ప్రతి ఒక్కటి ఆయన సృష్టి పట్ల దేవుడు కలిగి ఉన్న విఫలము కాని ఉద్దేశములను ఎల్లప్పుడూ నెరవేరుస్తాయని లేఖనమంతా ఉద్ఘాటిస్తుంది. యెషయా గ్రంథం 46:10 పాత నిబంధన అంతటా ఒకే విధమైన దృష్టికోణమును ప్రతిబింబిస్తుంది. అక్కడ ఇలా వ్రాయబడియున్నది, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. చరిత్ర ఎల్లప్పుడూ క్రమమును అనుసరించి దాని కొరకు దేవుడు ఏర్పరిచిన లక్ష్యములను చేరుతుంది అనే సామాన్య పాత నిబంధన దృక్కోణమును ఇది మరియు అనేక ఇతర లేఖన భాగములు బయలుపరుస్తాయి. చరిత్ర కొరకు దేవుడు కలిగి ఉన్న లక్ష్యములు కేవలము విశాలమైన దీర్ఘకాలిక లక్ష్యములు మాత్రమేగాక ప్రత్యేకమైన అల్పకాలిక లక్ష్యములుగా కూడా ఉనికిలో ఉన్నాయి. ఉదాహరణకు, ఇజ్రాయేలు మీద రాజుగా దావీదును నియమించుటలో దేవుడు కొన్ని ప్రత్యేకమైన అల్పకాలిక కారణములు కలిగియుండెను. ఒక శాశ్వతమైన రాజరికమును మరియు రాజధాని పట్టణమును స్థాపించుట ద్వారా ఆయన ఇజ్రాయేలు ప్రజలను ఐక్యపరచాలని కోరాడు. ప్రతి కాలములోనూ దేవుని అల్పకాలిక ఉద్దేశములను నెరవేర్చిన వేదాంతశాస్త్ర పురోగమనములు చోటు చేసుకున్నాయి. అయితే ఈ పాఠ్యక్రమం అంతటిలో మనము చూసినట్లుగా చరిత్ర కొరకు దేవుడు ఒక సమగ్రమైన రాజ్య ప్రణాళిక కూడా కలిగి ఉన్నాడు. ఆరంభము నుండి ఆయన పోలిక యొక్క కార్యము ద్వారా సమస్త భూమి మీద ఆయన పరలోక రాజ్యమును వ్యాపింపజేయుచు తనను తాను మహిమపరుచుకొనాలనేది ఆయన ప్రణాళిక అయ్యుండినది. మరియు ఈ ప్రణాళిక దేవుని ఉద్దేశములన్నింటినీ ఐక్యపరుస్తుంది. ఉదాహరణకు, ఇజ్రాయేలు కొరకు దేవుని ప్రణాళికలో దావీదు యొక్క రాజరికము అవ్యవధాన ఉద్దేశములను కలిగియుండిన దేవుని రాజ్యమును బూదిగంతముల వరకు వ్యాపింపజేయు గొప్ప లక్ష్యము వైపుకు అది ఒక మెట్టయ్యుండినది. దావీదు సింహాసనం యొక్క స్థిరత్వము తండ్రి యొక్క మహిమకరమైన సన్నిధి కొరకు భూమిని సిద్ధపరచు పరిపూర్ణమైన నమ్మకమైన దావీదు కుమారుడైన క్రీస్తు రాకడకు రంగం సిద్ధం చేసింది. ఈ గొప్ప గమ్యమును దృష్టిలో ఉంచుకుని దేవుడు చరిత్రను ఆరంభించాడు. మరియు చరిత్రలోని ప్రతి సన్నివేశము విఫలము కాకుండా ఈ మహిమకరమైన గమ్యమునకు చేరుతుంది. పాత నిబంధన వేదాంతశాస్త్ర నిర్మాణములు యాదృచ్ఛికమైనవి లేక గురిలేనివి కావు. అవి ఉద్దేశపూర్వకమైనవి. అవి విఫలము కాకుండా దేవుని అల్పకాల లక్ష్యములను మరియు ఆయన రాజ్య ప్రణాళికలను నెరవేర్చాయి. పాత నిబంధనలోని ఈ వేదాంతశాస్త్ర మార్పులను అర్థము చేసుకునుట చరిత్రను మార్పు చెందని విధముగా దేవుని లక్ష్యముల వైపుకు నడిపించాయి అని తెలుసుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఈ పురోగమనములు చరిత్రలో దేవుని యొక్క దైవకృతమైన పాలుపంపుల ద్వారా సంభవించాయని మనము గుర్తించాలి. మనము వివరాల మీద దృష్టి పెట్టినప్పుడు చాలాసార్లు పాత నిబంధన వేదాంతశాస్త్ర పురోగమనములు దూరము నుండి కనిపించు ఒక దారివలే అగుపడుతుంటాయి. మనం వివరాలను ఎరిగిన వారిగా ఉన్నప్పుడు వేదాంతశాస్త్ర మార్పులు అను దారి చాలా మృదువుగాను తిన్నగానూ కనిపిస్తుంది. అయితే మనము జాగ్రత్తగా పరిశీలించిన ఎడల పాత నిబంధన దారి లోతైన గుంటలు, వేగవంతమైన పల్లములు మరియు కుడి ఎడమ వైపులకు పదునైన మలుపులు కలిగినదిగా ఉంటుంది. ఈ ఆకస్మిక మార్పులు దేవుని దైవకృతము ద్వారా అనగా సృష్టిలో ఆయన క్లిష్టమైన పాలుపంపుల ద్వారా కలుగుతాయి. నిస్సందేహంగా కొన్ని దైవిక ప్రత్యక్షతలు మనము ఊహించిన విధముగానే చారిత్రక సందర్భములతో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు, సంచారమునకు అనువుగా ఉండు ప్రత్యక్ష గుడారమును కట్టమని దేవుడు మోషేను ఆజ్ఞాపించాడు. ఎందుకంటే వాగ్దాన దేశం వైపుకు ప్రయాణము చేయుచుండగా ఇజ్రాయేలీయులు ఆయనను ఆరాధించవలసి ఉండినది. అదే సమయంలో పాత నిబంధనలో చోటు చేసుకున్న కొన్ని వేదాంతశాస్త్ర పురోగమనములు చాలాసార్లు మనకు యాదృచ్ఛికముగాను లేక క్లిష్టమైనవిగాను కనిపిస్తాయి. మనము నిశ్చయతతో ఇవ్వగల ఒకే వివరణ ఏమనగా, ఈ వేదాంతశాస్త్ర మార్పులు జరగాలని దేవుడు కోరాడంతే. ఉదాహరణకు, పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేలు నుండి ఆశించిన అనేక శుద్ధీకరణ ఆచారములను చూడండి. తన ప్రజలను పరిశుద్ధ జనాంగముగా చేయుటకు దేవుడు అనేక ఆచారములను పాటించాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఆశ్చర్యకరముగా ఈ శుద్ధీకరణ నియమములలోని కొన్ని విషయములు పరిశుద్ధతకు గుర్తులుగా కనిపిస్తాయి, ఎందుకంటే అవి ఇతర సంస్కృతుల యొక్క ఆచారములకు, ఇజ్రాయేలు చుట్టూ ఉన్న కనానీయుల సంస్కృతులతో సహా భిన్నముగా కనిపిస్తాయి. అయితే పరిశుద్ధతకు ఇతర గుర్తులు ఇతర సంస్కృతుల ఆచారములను, కనానీయుల ఆచారములను కూడా పోలియున్నాయి. ఇందుమూలముగా కొన్నిసార్లు తమను తాము వేరుపరుచుకొనమని ఇజ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించాడు. మరికొన్నిసార్లు వారి పొరుగువారిని పోలిన విధముగా కార్యములను చేయమని వారిని ఆజ్ఞాపించాడు. దేవుని ప్రత్యక్షత ఇలా ఎందుకు చేసింది? ఈ ప్రత్యక్షతలోని మార్పులకు గల కారణమేమిటి? వీటిని అర్థము చేసుకున్నటకు మనము కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి ఇది ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు. ఆయన ప్రత్యక్షత ఈ విధముగా అభివృద్ధి చెందాలని దేవుడు నిర్ణయించాడు అనేది మాత్రమే మనకు నిశ్చయముగా తెలుసు. మానవులు మరియు ఇతర సంకల్పశక్తి గల సృష్టములు తీసుకున్న ఎంపికలకు దేవుడు స్పందించిన విధానము మూడవ రకమైన వేదాంతశాస్త్ర పురోగమనమునకు దారితీసింది. ఉదాహరణకు, ఇజ్రాయేలు చరిత్ర మానవ వైఫల్యములతో నిండియున్నది మరియు అది కొన్ని వేదాంతశాస్త్ర పురోగమనములను కలిగించు రీతిలో దేవుడు తనను తాను బయలుపరుచుకున్నటకు దారితీసింది. వాటిలో కొన్ని ఏమనగా, నిర్గమములోని మొదటి తరము వారికి దేవుడు వాగ్దాన దేశమును స్వాధీనపరుచుకుని భాగ్యం ఇచ్చాడు గాని వారి దైవదూషణ వారి తిరస్కరణకు దారితీసింది. పశ్చాత్తాపపడి ఆయన తీర్పును తప్పించుకునుటకు దేవుని ప్రవక్తలు ఇజ్రాయేలుకు ఒక అవకాశమును ఇచ్చారు, కాని ఇజ్రాయేలు యొక్క తిరుగుబాటు దేవుడు వారిని చెరలోనికి పంపినట్లు చేసింది. అవును, ఈ మానవ అవకాశములలో ఏవీ కూడా దేవుని యొక్క సార్వభౌమ నియంత్రణకు వెలుపల లేవు. అయినను లేఖనములో మరలా మరలా మానవ దృక్కోణము ప్రకారము అనేక వేదాంతశాస్త్ర పురోగమనములు మానవులు మరియు ఇతర సంకల్పశక్తి గల సృష్టములు చేసుకున్న ఎంపికల ఆధారముగా సంభవించాయి. అది దేవుని ఉద్దేశములను నెరవేర్చుచున్నది కాబట్టి పాత నిబంధన వేదాంతశాస్త్రము పురోగమనము చెందుచున్నది అని మనము మాట్లాడుట సరైనదే అయినప్పటికీ, ఈ పురోగమనము ఎంత సంక్లిష్టమైనదో కూడా మనము మనసులో పెట్టుకోవాలి. దేవుడు తన కార్యము ద్వారా మరియు తన మాటల ద్వారా అనేక విధములుగా తనను తాను బయలుపరుచుకున్నాడు మరియు ఈ కారణము చేత పాత నిబంధన వేదాంతశాస్త్రంలోని పురోగమనములు కూడా అనేక విధములుగా జరిగాయి. ఈ సమయములో బైబిల్లోని పాత్రలు లేక రచయితలు లేఖనములను భిన్నకాలికముగా పరిగణించిన బైబిల్ ఉదాహరణను మనము చూడవలసి ఉన్నది. మన ఉద్దేశముల కొరకు భిన్నకాలిక పురోగమనముల పట్ల మనము కలిగి ఉన్న ఆసక్తిని ఉదాహరించు మరియు క్రమపరచు ఒక ఉదాహరణను మాత్రమే మనము చూద్దాము. మత్తయి సువార్త 19:3 కొంతమంది పరిసయ్యులు ఈ ప్రశ్నను అడిగి యేసును పరీక్షించారు. ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? ఇక్కడ వారు అడిగిన ప్రశ్న యేసు దినములలో రబ్బీల పాఠశాలలలో ఎక్కువగా చర్చించబడేది మరియు వారి మధ్య భిన్నాభిప్రాయాలు ద్వితీయోపదేశకాండములో మోషే బోధన మీద ఆధారపడి ఉండేవి. ద్వితీయోపదేశకాండము 24:1 మోషే వ్రాసిన మాటలను వినండి. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకునిన తరువాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగపత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. యేసుదినములలో మానభంగ సూచన అనే పదము యొక్క అర్థమును గూర్చి పెద్ద వివాదము తలెత్తింది. భర్తను నొప్పించిన ఏ కారణమైనా విడాకులకు మాన్యమైన కారణమని ఈ వ్యక్తీకరణ తెలియజేస్తుంది అని కొందరు రబ్బీలు నమ్మారు. కాని మరికొందరు ఈ పదమును జారత్వము అనే అర్థము వచ్చు విధముగా మాత్రమే అనువదించారు. మత్తయి సువార్త 19:4-6 యేసు మొదటిగా పరిసయ్యులకు స్పందించిన విధానమును వినండి. ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకశరీరముగా ఉన్నారు, గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. పరిసయ్యుల ప్రశ్నకు జవాబిచ్చుటకు ఆదికాండము 1:1 వివాహమును గూర్చి ఇవ్వబడిన విషయములకు ఏకకాలిక సారాంశమును యేసు ఇచ్చాడు. సృష్టిని పాపము పాడుచేయకముందు ఆది నుండి ఉన్న ప్రాముఖ్యమైన వేదాంత శాస్త్ర నిర్మాణములను గూర్చిన అనేక విశేషతల వైపుకు యేసు ఆసక్తిని మళ్లించిన విషయమును గమనించండి. ఆదికాండము 1:27 ప్రస్తావిస్తూ దేవుడు మానవులను స్త్రీగాను పురుషునిగాను చేశాడని ఆయన గుర్తించాడు. ఆదికాండము 2:24 చెబుతూ యేస్సు అన్నాడు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురు. తరువాత యేసు ఈ ముగింపుని ఇచ్చాడు, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు, వివాహము చేసుకున్న స్త్రీ పురుషులు ఏక శరీరులగుదురు అనేది వివాహమును గూర్చిన వాస్తవిక సృష్టి నియమము అయ్యున్నది. సృష్టి సమయములోని వివాహమును గూర్చిన వేదాంత శాస్త్ర దృక్పథమును యేసు వివరించిన తరువాత పరిసయ్యులు ఆయనను ప్రత్యేకముగా ద్వితీయోపదేశకాండము 24 గూర్చి అడిగారు. మత్తేసువార్త 19:7 వారు ఏమని అడుగుతున్నారో వినండి. అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించెను? 1వ శతాబ్దములోని నమ్మకములకు అనుగుణంగా వివాహమును గూర్చి మోషే బోధనలు ఆదియందు దేవుడు నియమించిన వేదాంత శాస్త్ర నిర్మాణములకు అనుగుణంగా ఉన్నాయని యేసుకు మరియు పరిసయ్యులకు తెలుసు. కాబట్టి విడాకులను గూర్చి మోషే చెప్పిన విషయముల వెలుగులో తాను అప్పుడే పలికిన మాటలను యేసు ఎలా సమర్థించగలడు? దీనికి స్పందనగా సృష్టికి మరియు మోషే కాలమునకు మధ్య ఒక ప్రాముఖ్యమైన భిన్నకాలిక పురోగమనము, ఒక వేదాంత శాస్త్ర మార్పు జరిగింది అని యేసు వివరించాడు. మత్తేసువార్త 19:8 ఆయన ఇలా అన్నాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆది నుండి అలాగూ జరగలేదు. మోషే ధర్మశాస్త్రమును ఇచ్చే సమయమునకు దేవుడు మానవ పాపమునకు స్పందించి వివాహమును గూర్చిన వేదాంత శాస్త్రమును కొన్ని విధములుగా మార్చాడని యేసు తెలియజేశాడు. లేఖనములను భిన్నకాలికముగా పరిశీలిస్తూ మోషే కాలమును ఆదాము కాలముతో పోల్చుతూ ఇలా అన్నాడు, ఆది నుండి అలాగూ జరగలేదు మరియు మోషే కాలములో ఇజ్రాయేలీయుల యొక్క హృదయాలు కాఠిన్యత పొందాయని ఆయన గుర్తుచేశాడు. కాబట్టి కొన్ని కారణముల వలన విడాకులను అనుమతిస్తూ దేవుడు మానవ స్థితికి స్పందించాడు, గాని అది దేవుడు కోరిన విషయము కాదు అని యేసు నిర్ధారించాడు. ద్వితీయోపదేశకాండము 24 ఉన్న ధర్మశాస్త్ర నియమము ఇజ్రాయేలీయుల యొక్క హృదయ కాఠిన్యతకు దేవుడు ఇచ్చిన అనుమతితో కూడిన నియమము మాత్రమే. వివాహము మరియు విడాకుల పట్ల యేసు చేసిన భిన్నకాలిక సమీక్ష విడాకుల కొరకు కారణములను కఠినపరచునట్లు ఆయనను పురికొల్పింది. మత్తేసువార్త 19:9 మనము చదువుతున్నట్లు, వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతెను పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నాను. కాబట్టి యేసు వివాహమును మరియు విడాకులను పాత నిబంధన వేదాంత శాస్త్రములోని భిన్నకాలిక పురోగమనముల వెలుగులో అర్థము చేసుకున్నాడని మనము చూడవచ్చు. మొదటిగా విడాకులు అనేది ఊహించలేనిది. తరువాత పాపము దేవుని ప్రజల హృదయములను కఠినపరిచినప్పుడు విడాకులు అనుమతించబడినది గాని ప్రోత్సహించబడలేదు. ఈ సందర్భములో మానవ పరిస్థితిలోని మార్పు పాత నిబంధన వేదాంత శాస్త్రములో మార్పుకు దారితీసింది. యేసు ఇక్కడ పాత నిబంధనను ఉపయోగించిన విధానము పాత నిబంధన వేదాంత శాస్త్రమును భిన్నకాలికముగా ఉపయోగించుట సరైనదేనని మరియు అది మనకు నేడు ఎంతో అవసరమైనదని తెలియజేస్తుంది. పాత నిబంధన పట్ల భిన్నకాలిక పద్ధతులను గూర్చి ఒక సామాన్య ధోరణిని మనము కలిగి ఉన్నాము. కాబట్టి మన పాఠములోని 2వ ముఖ్యమైన అంశము వైపుకు మనము తిరగవలసి ఉన్నది, యుగానుసార వేదాంత శాస్త్ర పురోగమనములు. మీ జీవితములోని గత సంవత్సరమును గూర్చి మీరు మీ స్నేహితునికి ఒక ఉత్తరము వ్రాస్తున్నారని ఊహించుకోండి. ఈ ఉత్తరము వ్రాయుటకు మీరు ఉపయోగించదగిన ఒక ప్రణాళిక ఏమనగా ఆ సంవత్సరమును కొన్ని ప్రాముఖ్యమైన భాగములుగా విభజించినట్లు మీ జీవితములోని కొన్ని ప్రాముఖ్యమైన కారకాలు కొన్ని విధాలుగా ఎలా కలిశాయో వివరించుట. ఉదాహరణకు మీ కుటుంబ జీవితము, మీ సంఘ జీవితము మరియు మీ ఆత్మీయ స్థితి సంవత్సరములోని ప్రతి నెలలో ఎలా మార్పు చెందాయో మీరు వివరించవచ్చు. మీ ఉత్తరములోని పేరాలను ఈ విధముగా మొదలు పెట్టవచ్చు, జనవరిలో ఇలా జరిగింది, ఫిబ్రవరిలో ఇలా జరిగింది, ఇంకా ఇలా. ఇదే విధముగా బైబిల్ వేదాంతవేత్తలు చాలాసార్లు పాత నిబంధన వేదాంత శాస్త్రం యొక్క పురోగమనమును దేవుని ప్రత్యక్షతలు చరిత్రను ముఖ్యమైన కాలములు లేక యుగములుగా విభజించిన విధానముల ఆధారముగా వివరిస్తారు. పాత నిబంధన వేదాంత శాస్త్రము యొక్క యుగానుసార పురోగమనములను వివరించుటకు మనము రెండు విషయములను చూద్దాము. మొదటిగా, పాత నిబంధనలోని పలు యుగములలో భిన్నమైన వేదాంత శాస్త్ర ఉద్ఘాటనలను మనము చూద్దాము. రెండవదిగా, యుగముల మధ్య గల అవయవ సంబంధమైన వేదాంత శాస్త్ర ఐక్యతను మనము చూద్దాము. ప్రత్యేకమైన వేదాంత శాస్త్ర ఉద్ఘాటనలు కలిగిన యుగములుగా పాత నిబంధన ఎలా విభజించబడుతుందో మొదట చూద్దాము. పాత నిబంధన చరిత్రను ప్రాముఖ్యమైన వేదాంత శాస్త్ర కాలములుగా విభజించుటకు అనేక మార్గములు ఉన్నాయి. మనము భౌగోళిక విభజనల మీద దృష్టి పెట్టవచ్చు. పాత నిబంధనను మనము సాహిత్యపరముగా కూడా విభజించవచ్చు. అయితే ఈ పాఠములో మనము ఈ పాఠ్యక్రమంలోని మునుపటి పాఠములలో ప్రస్తావించిన పాత నిబంధనలోని ఒక ప్రాముఖ్యమైన లక్షణమును చర్చిస్తూ యుగానుసార పురోగమనములను వివరించుదాము. అది దైవిక నిబంధనల యొక్క ప్రభావము. మునుపటి పాఠములో మనము చూసినట్లు పాత నిబంధన ప్రతి దైవిక మానవ అనుబంధమును మూడు నిబంధన క్రియాశీలకములతో వర్ణిస్తుంది. దైవిక ఉపకారం యొక్క ప్రదర్శన, దేవుని పట్ల మానవులు కలిగి ఉండవలసిన రాజభక్తి, మరియు విధేయతకు ఆశీర్వాదములు మరియు అవిధేయతకు శాపముల ఫలితములు. ఈ నిబంధన క్రియాశీలకాలు పాత నిబంధన అంతటా స్థిరముగా ఉండినవి. కాబట్టి పాత నిబంధన చరిత్రలో అగుపడు వేదాంతశాస్త్ర నిర్మాణములను క్రమపరచుటకు అవి ఉపయోగకరముగా ఉంటాయి. అయితే పాత నిబంధన ఈ సామాన్య దృష్టిలో మాత్రమే నిబంధనానుసారమైనది కాదు. భిన్నమైన వేదాంత శాస్త్ర ఉద్ఘాటనలతో దేవుడు 6 సార్లు ముఖ్యమైన నిబంధనలను స్థాపించాడు. ఆదాము, నోవహు, అబ్రాహాము, మోషే, దావీదుతో చేసిన నిబంధనలు మరియు నూతన నిబంధన. ఈ పాఠములో మన ఉద్దేశముల కొరకు ప్రతి ముఖ్యమైన నిబంధన యొక్క వేదాంత శాస్త్ర ఉద్ఘాటనను గూర్చి ఒక త్వరిత అవలోకనమును ఇచ్చుట సహాయకరముగా ఉంటుంది. 6 పాత నిబంధనలను 3 ముఖ్యమైన శ్రేణులుగా విభజించవచ్చు. మొదటిగా, ఆదాము మరియు నోహులతో చేసిన సార్వత్రిక నిబంధనలు. రెండవదిగా, అబ్రాహాము, మోషే మరియు దావీదుతో చేసిన జాతీయ నిబంధనలు. మరియు మూడవదిగా, పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించిన నూతన నిబంధన. సార్వత్రిక నిబంధనలతో ఆరంభించి 3 శ్రేణులను చూద్దాము. ఆదాము మరియు నోహుతో చేయబడిన నిబంధనలను మనము సార్వత్రికమైనవి అని సంబోధిస్తాము. ఎందుకనగా అవి దేవుడు మరియు సమస్త మానవాళి మధ్య చేయబడినవి. కాబట్టి ఈ నిబంధనల యొక్క వేదాంత శాస్త్ర నిర్మాణములు దేవుడు మరియు సమస్త ప్రజల మధ్య ఉన్న అనుబంధమును గూర్చి అనేక విషయములను తెలియజేస్తాయి. ఆదాముతో చేసిన నిబంధన ఆదికాండము యొక్క ఆరంభ అధ్యాయములలో స్థాపించబడిన దైవ మానవ అనుబంధముల యొక్క నియంత్రణను సంబోధిస్తుంది. హెబ్రీ పదమైన బెరీత్ సాధారణంగా నిబంధన అని అనువదింపబడుతుంది. ఆదికాండము యొక్క 1-3 అధ్యాయములలో కనిపించినప్పటికీ ఆదాముతో దేవుని అనుబంధమును నిబంధనగా లేక కనీసం నిబంధనను ప్రతిబింబించు ఒక ఏర్పాటుగా అర్థము చేసుకునుటకు గొప్ప రుజువు ఉన్నదని ఇతర పాఠ్యక్రమములలో మనము చూశాము. మొదటి దైవ నిబంధన పరిపాలనలో లేఖనమంతటిలో ఈ నిబంధన యొక్క వేదాంత శాస్త్ర ఉద్ఘాటన ఎంత మౌలికముగా ఉన్నదంటే దానిని మనము పునాదుల నిబంధన అని పిలవవచ్చు. ఆదాము మొదలుకొని నోహు దినముల వరకు బయలుపరచబడిన ప్రతి వేదాంత శాస్త్ర నిర్మాణము ఆదాము నిబంధనలోని ఉద్ఘాటన ద్వారా బహుగా ప్రభావితము చెందింది. పాపమునకు ముందు మానవాళిని తోటలో ఉంచుట ద్వారా దేవుడు ఎంత ఉపకారిగా ఉండెనో, మరియు పాపము తరువాత మానవాళికి చెడు మీద నిత్యజీవమును వాగ్దానము చేయుట ద్వారా దేవుడు ఎంత కరుణగలవాడో అవి ఉద్ఘాటించాయి. తమ సృష్టికర్తకు నమ్మకముగా సేవ చేయవలసిన మౌలిక బాధ్యత మానవులందరికీ ఉన్నదని ఆదాము మరియు దేవుని మధ్య అనుబంధము ఉద్ఘాటిస్తుంది. అంతేగాక దేవుడు ఆజ్ఞాపించిన దానికి విధేయత చూపుటకు లేక అవిధేయత చూపుటకు మానవులు చేయు ఎంపిక ద్వారా వారికి కలుగు ఆశీర్వాదములు మరియు శాపములను గూర్చి ఆదికాండములోని ఈ అధ్యాయములు ఉదాహరిస్తాయి. దేవుడు నోహుతో చేసిన నిబంధన 2వ సార్వత్రిక నిబంధన అయి ఉన్నది. ఈ నిబంధన ఆదికాండము 6-7 అధ్యాయములలో చాలా స్పష్టముగా ప్రస్తావించబడింది. నోహు నిబంధనలో దేవుడు పాపము పట్ల మానవుడు కలిగి ఉన్న వాంఛను పరిగణించి ప్రకృతిలో స్థిరత్వమును కలిగించుట ద్వారా మన పట్ల సహనమును కనపరిచాడు. ఈ కారణము చేత ఈ నిబంధనను మనము స్థిరత్వ నిబంధన అని పిలవవచ్చు. ఆదికాండం 8వ అధ్యాయము 21-22 దేవుడు చెప్పినట్లు, ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములును, వేసవి శీతాకాలములను, రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకునెను. 21వ వచనం చెబుతున్నట్టు నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అనే వాస్తవమును దేవుడు పరిగణించాడు. కాబట్టి మానవుల యొక్క స్థిరమైన పాప స్వభావమునకు స్పందనగా విమోచించబడిన మానవాళి ఆయన ఉద్దేశములను నెరవేర్చున్నట్లు ప్రకృతి పట్ల ఒక నూతనమైన సామాన్య కృపను కలిగించు ఒక దీర్ఘకాలిక ప్రణాళికను దేవుడు స్థాపించాడు. మనము పడినను తిరిగి లేచి ఆయనను సేవించుటకు వీలుగా ఒక భద్రమైన, ఊహించదగిన ప్రాకృతిక లోకమును స్థాపించుట ద్వారా దేవుడు దీనిని చేశాడు. నోవహు నిబంధనలోని క్రియాశీలకముల యొక్క గురి నోవహు మొదలుకొని అబ్రహాము వరకు ఉన్న ప్రతి దైవిక ప్రత్యక్షతలో కనిపించాయి. ఈ కాలములోని ప్రతి దైవ మానవ సంకర్షణ ప్రకృతిలో సుదీర్ఘమైన స్థిరత్వము అను దేవుని ఉపకారము ద్వారా ప్రతి మానవుడు దేవుని పట్ల మరియు ఆయన ఉద్దేశముల పట్ల కలిగి ఉండవలసిన రాజభక్తి యొక్క అవసరత ద్వారా మరియు భూమియందు వ్యాపించుచు పలు దేశములను స్థాపించుచుండగా ఆశీర్వాదములు మరియు శాపముల యొక్క పరిణామములను మానవులు ఎదుర్కొన్న విశేషమైన మార్గముల ద్వారా ప్రభావితము చెందాయి. సార్వత్రిక నిబంధనల తర్వాత తన విశేష జనాంగమైన ఇజ్రాయేలుతో దేవుడు జాతీయ నిబంధనలను స్థాపించాడు. అబ్రహాము, మోషే మరియు దావీదులతో చేసిన నిబంధనలు. చరిత్రలోని ఈ ఘట్టములలో దేవుడు తన నిబంధనా ధ్యాసను కేవలము ఒక జాతి ప్రజలకు పరిమితము చేసి మిగిలిన మానవాళి అంతటినీ దేవుని సేవలోనికి నడిపించు దేశముగా ఇజ్రాయేలును స్థాపించాడు. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను గుర్చి మనకు ఆదికాండము 15వ మరియు 17వ అధ్యాయములో సువిదితమైన ఉల్లేఖనము ఉన్నది. అబ్రహాముతో చేసిన నిబంధన ఇజ్రాయేలు యొక్క సంఖ్యాభివృద్ధిని గుర్చి మరియు వాగ్దాన దేశమును స్వాధీనపరుచుకుంటును గుర్చి వాగ్దానము చేస్తుంది మరియు దాని నుండి ఇజ్రాయేలు దేవుని ఆశీర్వాదములను లోకమంతటా వ్యాపింపజేయవలసి ఉండినది. ఈ కారణాన్ని బట్టి అబ్రహాముతో చేయబడిన నిబంధనను వాగ్దాన నిబంధనగా గుర్తించవచ్చు. అబ్రహాము మరియు మోషే కాలముల మధ్య ఉన్న సమయమును గుర్చి మనం ఏమి చదివినా అబ్రహాముతో దేవుని నిబంధన యొక్క ఉద్ఘాటన ఆ కాలమంతటినీ నింపింది అని మనము కనుగొంటాము. అబ్రహాము మరియు అతని వంశము పట్ల దేవుడు చూపిన విశేషమైన ఉపకారము, పితృల నుండి ఆయన ఆశించిన రాజభక్తి మరియు ఇజ్రాయేలు పితృల మీద ఆయన ఆశీర్వాదములు మరియు శాపములను గుర్చిన ఉదాహరణలు మరలా మరలా కనిపిస్తాయి. వారిని సీనాయి యొద్దకు తెచ్చినప్పుడు మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలుతో 2వ నిబంధన చేశాడు. దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలుతో చేసిన నిబంధనను గుర్చిన ప్రాథమిక రికార్డు మనకు నిర్గమకాండము 19-24 అధ్యాయాల్లో కనబడుతుంది. దేవుడు 12 గోత్రములను సేకరించి వారికి 10 ఆజ్ఞలను మరియు నిబంధన గ్రంథమును ఇచ్చుట ద్వారా వారిని రాజకీయ పరముగా ఏకరాజ్యముగా చేసిన విషయములను ఈ అధ్యాయములు ఉద్ఘాటిస్తాయి. ఈ కారణాన్ని బట్టి మోషేతో చేయబడిన నిబంధన ధర్మశాస్త్ర నిబంధన అని పిలువబడవచ్చు. మోషే మరియు దావీదు మధ్య కాలములో బయలుపరచబడిన వేదాంతశాస్త్ర నిర్మాణములు మోషేతో దేవుడు చేసిన నిబంధన ఉద్ఘాటన ద్వారా బహుగా ప్రభావితము చేయబడినవి. ధర్మశాస్త్రము ఇజ్రాయేలు పట్ల దేవుడు చేసిన ఉపకారముగా ఇవ్వబడినది. ఇజ్రాయేలు దేవునికి నమ్మకముగా ఉండవలసిన మార్గములను ధర్మశాస్త్రము తెలియజేసింది. ఆశీర్వాదములు మరియు శాపముల యొక్క పరిణామాలు మోషే ధర్మశాస్త్ర ఆధారముగా ఇజ్రాయేలు యొక్క ఆదిమ జాతీయ చరిత్రలో ప్రత్యక్షపరచబడినవి. తరువాత దావీదు పరిపాలనలో ఇజ్రాయేలు ఒక సంపూర్ణ రాజ్యముగా మార్చబడినప్పుడు దేవుడు దావీదుతో ఒక నిబంధనను చేశాడు. దావీదు జీవితంలోని ఏ సమయములో దేవుడు ఈ నిబంధనను అధికారికముగా స్థాపించాడో మనకు తెలియదుగాని 2వ సమయాలు గ్రంథం 7వ అధ్యాయము, 1వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము, 89వ కీర్తన మరియు 132వ కీర్తన వంటి వాక్యభాగములు దావీదుతో చేసిన నిబంధనలోని మౌలిక విషయములను తెలియజేస్తాయి. దావీదుతో చేయబడిన నిబంధన ఇజ్రాయేలులో రాజరికము మీద ఉద్ఘాటన పలికింది. ఇంకా స్పష్టముగా చెప్పాలంటే అది దావీదు యొక్క రాజరిక వంశము నిత్యము నిలుచుటను గూర్చి, ఇజ్రాయేలు రాజధానిగా యెరూషలేమును గూర్చి మరియు దేవాలయములో ఆరాధనను గుర్చి వాగ్దానము చేసింది. దేవుని నుండి దూరమైనప్పుడు దావీదు వంశంలోని ప్రతి ఒక్కరూ శ్రమ పొందవలసి ఉన్నప్పటికీ ఇజ్రాయేలు సింహాసనము మీద నిత్యముండునట్లు దావీదు కుటుంబమును దేవుడు ఎన్నుకున్న విషయము ఎన్నడూ విడనాడబడదు. ఈ కారణాన్ని బట్టి దేవుడు దావీదుతో చేసిన నిబంధనను మనము రాజత్వమును గుర్చిన నిబంధన అని పిలవచ్చు. దావీదు రాజరిక నిబంధన యొక్క క్రియాశీలకములు దావీదు కాలము నుండి పాత నిబంధన ముగింపు కాలము వరకు ఉన్న వేదాంతశాస్త్ర నిర్మాణములను బహుగా ప్రభావితము చేశాయి. దావీదు గృహము ద్వారా మరియు దావీదు గృహమునకు దేవుడు అనేక విధములుగా దయను చూపాడు. ఆయన దావీదు వంశములోని రాజుల నుండి మరియు వారి అధికారములో ఉన్న దేశము నుండి రాజభక్తిని ఆశించాడు. ఇజ్రాయేలుకు మరియు ఇతర దేశముల కొరకు ఆశీర్వాదములు మరియు శాపముల పరిణామాలు ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా దావీదు యొక్క రాజవంశమునకు ముడిపడి ఉన్నాయి. సార్వత్రిక మరియు జాతీయ నిబంధనల యొక్క ఉద్ఘాటనలను మనసులో ఉంచుకుని పాత నిబంధనలో ప్రస్తావించబడిన చివరి ముఖ్య నిబంధన అయిన నూతన నిబంధనను మనము చూడవలసి ఉన్నది. పాత నిబంధన యొక్క తదుపరి చరిత్రలో ఇజ్రాయేలు చెరలోనికి వెళ్లిన సమయమును ఇజ్రాయేలులోని ప్రవక్తలు ఎదుర్కొన్నారు. అయితే చెర తర్వాత స్థాపించబడబోవు నిబంధనను గుర్చి వారు మాట్లాడారు. ఆ కాలములో ఇజ్రాయేలు పాపములను ఒప్పుకుంటుంది మరియు దేవుడి చరిత్రను అంతిమ ఘట్టములోనికి నడిపిస్తాడు. ఈ ఆశీర్వాదములతో పాటుగా దేవుడు తన ప్రజలతో ఒక అంతిమ నిబంధనను స్థాపిస్తాడని ప్రవక్తలు తెలియజేశారు. ఈ అంతిమ నిబంధనను గుర్చి బైబిలులో అనేక చోట్ల ప్రస్తావించబడింది. కాని క్రొత్త నిబంధనను గుర్చి యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనములో యిర్మీయా సూటిగా ఎలా మాట్లాడుతున్నాడో వినండి. ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. చెరతరువాత ఆయన ప్రజలను పునర్స్థాపిస్తాననే వాగ్దానమును మరియు భూదిగంతముల వరకు ఆయన రాజ్యమును వ్యాపింపజేస్తాననే వాగ్దానమును దేవుడు నెరవేర్చినప్పుడు నూతన నిబంధన రూపొందించబడినది. మరియు ఈ కారణము చేత నూతన నిబంధనను మనము నెరవేర్పు నిబంధన అని పిలవవచ్చు. ఈ నూతన నిబంధనను గూర్చి రానున్న పాఠములలో మరింత క్షుణ్ణంగా పరిశీలిద్దాము. కాని ఈ సమయములో అది ఎలా బహిర్గతమైనదో క్రోడీకరించుదాము. ఈ నెరవేర్పు యుగము క్రీస్తు యొక్క మొదటి రాకడతో ఆరంభమైనది అని క్రొత్త నిబంధన మనకు తెలియజేస్తుంది. శిలువ మీద ఆయన చేసిన విమోచన కార్యము, ఆయన పునరుద్ధాన విజయము, ఆయన ఆరోహణము, పెంతికోసు దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపు మరియు అపోస్తలుల యొక్క కార్యములు, ఈ సన్నివేశములన్నీ బైబిల్ చరిత్రలో ఒక నూతన యుగమును ఆరంభించాయి. మన రోజులలో సువార్త ద్వారా క్రీస్తుయందు విశ్వాసము భూదిగంతముల వరకు వ్యాపించుచుండగా ఈ నూతన నిబంధన యొక్క కొనసాగింపును మనము అనుభవిస్తాము. మరియు యేసు తిరిగి వచ్చి సమస్తమును నూతనపరుచునప్పుడు ఈ నూతన నిబంధన యొక్క ముగింపును మనము చూస్తాము. ఈ నూతన నిబంధన క్రీస్తు యొక్క మొదటి రాకడ నుండి ఆయన మహిమకరమైన రెండవ రాకడ వరకు ఉన్న ప్రతి వేదాంతశాస్త్ర నిర్మాణముతో గుర్తింపబడుతుంది. దేవుడు క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క కొమ్మరింపు ద్వారా మరియు అపోస్తలుల పరిచర్య ద్వారా కార్యము చేయుచుండగా ఆయన చూపిన ఉపకారము చరిత్ర అంతటిలో కంటే ఈ కాలములో గొప్పదిగా ఉన్నది. క్రొత్త నిబంధన ప్రత్యక్షత మన దినములలో మనము ఆయన ఉపకారములను పొందు అనేక మార్గములను జ్ఞాపకము చేస్తుంది. కాని క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిలో మన దాయత్వమైన దయను మనము పొందుకుంటాము. దీనికి తోడుగా భూమి మీద యేసు గడిపిన సమయమును గూర్చిన క్రొత్త నిబంధన వివరణ ఆయనకు అందరూ రాజభక్తి గలవారిగా ఉండాలని ఉద్ఘాటించింది. ఆయన కాలములో ఇది వాస్తవమై ఉన్నది మరియు నేటికి కూడా ఇది వాస్తవముగానే ఉన్నది. మరియు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయనకు మనము అంతము లేని రాజభక్తిని చూపుతామని క్రొత్త నిబంధన వివరిస్తుంది. క్రొత్త నిబంధన ప్రత్యక్షత క్రొత్త నిబంధన పరిణామములైన ఆశీర్వాదములు మరియు శాపములను గూర్చి కూడా తెలియజేస్తుంది. క్రీస్తు రాజ్యస్థాపనలో క్రీస్తును ఎరిగిన వారు చేసుకున్న ఎంపికలకు మరియు అపోస్తులకు గొప్ప పరిణామాలు ఉంటాయని అది నివేదిస్తుంది. విధేయత మరియు అవిధేయతలకు కలుగు పరిణామములను మనము నేడు పరిగణించవలసిన మార్గములను అది తెలియజేస్తుంది. మరియు క్రీస్తు రాకడను గూర్చి క్రొత్త నిబంధన దర్శనములో అంతిమ నిత్య తీర్పు ప్రతిఫలములను గూర్చిన నిబంధనా పరిణామములు ఉన్నాయి. కాబట్టి ఆరు ముఖ్యమైన దైవిక నిబంధనలు, అవి బయలుపరచబడిన కాలములోని వేదాంతశాస్త్రములో ఎంతగా చొచ్చుకుపోయాయంటే అవి పాత నిబంధనలోని ముఖ్యమైన చారిత్రక యుగముల యొక్క పలు ఉద్ఘాటనలను అర్థము చేసుకునుటకు మనకు మార్గములను అందించాయి. ఆదాము నిబంధన పునాదుల యుగమును పరిచయం చేసింది. నోవహు నిబంధన ప్రాకృతిక స్థిరత్వ యుగమును ఆరంభించింది. అబ్రహాము నిబంధన ఇజ్రాయేలు కొరకు వాగ్దానములను స్థాపించింది. మోషే నిబంధన దేవుని ధర్మశాస్త్రమును పరిచయం చేసింది. దావీదు నిబంధన రాజరికమును ఉద్ఘాటించినది. మరియు నూతన నిబంధన మునుపటి నిబంధనలన్నింటినీ అంతిమ నెరవేర్పులోనికి నడిపించింది. ప్రతి నిబంధన యుగములో భిన్నమైన ఉద్ఘాటనలు ఉన్నప్పటికీ ఈ యుగములలోని వేదాంత శాస్త్రం యొక్క అవయవ సంబంధమైన ఐక్యతను గూర్చి కూడా మనము మాట్లాడవచ్చు. పాత నిబంధన చరిత్రలోని యుగములు ఒకదానితో ఒకటి పూర్తిగా భిన్నముగా లేవు. బదులుగా ఒక సజీవమైన జీవిలోని ఎదుగుదల స్థాయిల వలె అవి ఒకదానితో ఒకటి కొనసాగింపును కనుపరచాయి. ఈ అవయవ సంబంధమైన ఐక్యతను గూర్చి మరి ఎక్కువగా అర్థము చేసుకునుటకు పలు నిబంధన యుగముల మధ్య ఉన్న అనుబంధములోని మూడు అంశములను మనము పరిశీలిద్దాము. మొదటిగా దేవుని రాజ్యం యొక్క పరిపాలకులుగా పాత నిబంధన నిబంధనలు ఎలా ఐక్యపరచబడినవో మనము చూద్దాము. రెండవదిగా తదుపరి నిబంధనలకు మునుపటి నిబంధనలు ఇచ్చిన అధికారమును చూద్దాము. మరియు మూడవదిగా మునుపటి నిబంధనలను తదుపరి నిబంధనలకు అన్వయించవలసిన అవసరతను గూర్చి మాట్లాడదాము. ఆయన రాజ్య పరిపాలకులుగా దేవుని నిబంధనల ఐక్యతను మొదటిగా చూద్దాము. లేఖనములోని ముఖ్యమైన దైవిక నిబంధనలు పలు చారిత్రక ఘట్టములలో దేవుడు రాజ్యమును పాలించుటకు ముఖ్యమైన మార్గములుగా పనిచేశాయి. పాత నిబంధన చరిత్ర లోకమంతటా దేవుని పరిపాలనను వ్యాపింపజేయు గమ్యము వైపుకు కొనసాగగా పలు సమయాలలో పలు విధములుగా ఆయన రాజ్యములోని జీవితమును నడిపించుటకు దేవుడు పలు నిబంధనలను స్థాపించాడు. అయితే పాత నిబంధనలోని నిబంధనలన్నీ ఒకే అంతిమ లక్ష్యము కలిగినవిగా ఉన్నాయి. అది భూమి అందంతటా దేవుని మహిమగల రాజ్యమును వ్యాపింపజేయుట. నిబంధనల యొక్క ఈ పరిపాలనా కార్యము నిబంధనల మధ్య గొప్ప ఐక్యతను ఆశించున్నట్లు మనలను పురికొల్పుతుంది. అవి ఒకదానితో ఒకటి భిన్నముగా ఉన్నందున పరిగణ కోల్పోయిన వేర్వేరు కార్యక్రమములు కాదు. అవి ఒకే రాజ్య ఉద్దేశము ద్వారా విడదీయలేని విధముగా జతపరచబడినవి. వాస్తవానికి పాత నిబంధన నిబంధనలు సంక్రమించు వరస వాటి మధ్య ఉన్న ఐక్యతను బలపరుస్తుంది. ఆదాముతో చేసిన నిబంధన దేవుని రాజ్యలక్ష్యములోని మౌలిక అంశములను మరియు ఆ లక్ష్యమును చేరుటకు నోవహుతో చేసిన నిబంధన ప్రాకృతిక స్థిరత్వమును ఒక భాగముగా స్థాపించింది. మరియు దానిలో విఫలమగు మానవాళి దేవుని రాజ్యలక్ష్యమును చేరు అవకాశమును పొందుకుంటుంది. అబ్రహాముతో చేసిన నిబంధన సమస్త మానవాళిని దేవుని రాజ్యలక్ష్యం వైపుకు నడిపించు జనాంగముగా ఇజ్రాయేలును స్థాపించింది. మోషేతో చేసిన నిబంధన ఈ నాయకత్వ దేశమును రాజ్యలక్ష్యము వైపుకు నడిపించు ధర్మశాస్త్రమును బయలుపరిచింది. దావీదుతో చేసిన నిబంధన వారిని ఇదే గమ్యమునకు నడిపించుటకు ఒక శాశ్వతమైన సింహాసనమును ఏర్పరిచింది. మరియు చివరిగా నూతన నిబంధన మానవాళి యొక్క వైఫల్యాలకు శాశ్వత పరిష్కారం అందించి దేవుని రాజ్యలక్ష్యమును పూర్తి చేస్తుంది. పాత నిబంధన నిబంధనల మధ్య గల ఈ తార్కిక పరిణామములు అవన్నీ కూడా దేవుని రాజ్య పరిపాలకులుగా ఐక్యపరచబడినవని సూచిస్తున్నాయి. పాత నిబంధన నిబంధనలు దేవుని రాజ్యం యొక్క ఒకే లక్ష్యమును ఎలా ఉపయోగించాయో చూశాము కాబట్టి ఇప్పుడు వాటి మధ్య ఉన్న అవయవ ఐక్యతను వాటికున్న అధికారము వెలుగులో కూడా పరిశీలించాలి. మునుపటి నిబంధన యుగములు తరువాత కాలములోని నిర్మాణములలో ఏ విధముగా గుర్తించబడినవో మనం పరిశీలించినప్పుడు మునుపటి నిబంధనల యొక్క అధికారము తరువాత నిబంధనలకు కూడా వ్యాపించింది అని మనము వెంటనే నిర్ధారణ పొందగలము. ఇది నిజమని తెలియజేయుటకు లెక్కలేనని మార్గాలు ఉన్నాయి. కాని సులువుగా ఉండుట కొరకు మనము కేవలం రెండు దశలలో మాత్రమే చూద్దాము. మొదటిగా మోషేకు ముందు నిబంధనల యొక్క కొనసాగుచున్న అధికారము, మరియు రెండవదిగా మోషేతో నిబంధన యొక్క కొనసాగుచున్న అధికారము. ఆయనకు ముందు వచ్చిన దైవ నిబంధనలను మోషే ఎలా ఉపయోగించాడో మనము చూస్తే అవి ఆయన దినములలో అధికారము కలిగి ఉన్నవి అని అతడు పరిగణించాడనటలో ఏ సందేహమూ లేదు. ఆదికాండమును ఒకసారి పరిగణించండి. అక్కడ మోషే ఆదాము, నోవహు మరియు అబ్రాహాముతో చేయబడిన నిబంధనలను గురించి వ్రాశాడు. ఈ మూడు నిబంధనలు మోషే దినముల కంటే చాలా ముందు స్థాపించబడినవి. కాని తన కాలములో నివసించుచున్న ఇజ్రాయేలీయుల ఎదుట వాటి అధికారమును ఉద్ఘాటించుటకు వాటిని గూర్చి అతడు ఆదికాండములో వ్రాశాడు. ఆదాము, నోవహు మరియు అబ్రాహాముకు మునుపు ఇవ్వబడిన నిబంధనలు అంతరించిపోయాయని మోషే నమ్మలేదు. ఆదికాండములో వ్రాసినట్లు వాటిని గూర్చి ఆయన ఎందుకు వ్రాశాడంటే సినాయి యొద్ద స్థాపించబడిన ధర్మశాస్త్ర నిబంధన క్రింద ఉన్న ఇజ్రాయేలీయుల జీవితముల మీద వాటికి అధికారము ఉందని అతడు నమ్మాడు. మోషే కాలంలో నివసించిన ప్రజల యొక్క జీవితములను శాసించుటకు మునుపటి నిబంధనలకు ఇంకనూ అధికారం ఉండెను. రెండవ స్థానములో మోషేతో చేయబడిన నిబంధనను మనము పరిగణిస్తే దానికి కూడా అతని కాలము తరువాత కొనసాగుచున్న అధికారం ఉండెను. ఉదాహరణకు రెండవ దినవృత్తాంతముల గ్రంథము 6:16 దావీదు నిబంధనను గూర్చి మరియు మోషే నిబంధనను గూర్చి సొలొమోను మాట్లాడిన విధానమును వినండి. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచినేడలా ఇజ్రాయేలీయుల సింహాసనము మీద కూర్చుండవాడు నా ఎదుట నీకుండక పోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇజ్రాయేలీయుల దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఈ వాక్యభాగంలో సొలొమోను మొదటిగా ఇలా చెబుతూ దావీదుతో చేయబడిన రాజరిక నిబంధనను ప్రస్తావించాడు. ఇజ్రాయేలీయుల సింహాసనము మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడు. అయితే సొలొమోను ఎంతో సునాయాసముగా మోషే నిబంధనలోనికి జారుకునుటను గమనించండి. దావీదు కుమారులు నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచినేడలా మాత్రమే పరిపాలిస్తారు అని అతడు జోడించాడు. దావీదు నిబంధన స్థాపించబడిన తరువాత కూడా మోషే నిబంధన అధికారికముగా ఉన్నదని సొలొమోను మాటలు ఇక్కడ తెలియజేశాయి. ఇప్పుడు ఒక నిమిషములో మనం ఇప్పటి వరకు చూసిన వాటికి కొన్ని అర్హతలను జతచేద్దాము. కాని తదుపరి పాత నిబంధన నిబంధనలు మునుపటి నిబంధనలలో దేవుడు బయలుపరిచిన అధికారమును తృణీకరించవని ఈ ఉదాహరణలు సూచించుచున్నాయి. భిన్నముగా మునుపటి నిబంధన యుగములలోని వేదాంతశాస్త్ర నిర్మాణములు తదుపరి యుగముల మీద నిలిచియుండు అధికారమును కలిగియుండెను. ఇప్పుడు మునుపటి నిబంధనల యొక్క నిలిచియుండు అధికారమును గుర్తించుట ఎంత ప్రాముఖ్యమో మునుపటి నిబంధనల యొక్క వేదాంత శాస్త్రమును తదుపరి యుగములలోనికి వ్యాపింపజేయుటకు శ్రద్ధగల అన్వయింపు యొక్క అవసరత ఎంతో ఉన్నదని కూడా మనము గుర్తించాలి. మునుపటి యుగములలోని నియమాలను తదుపరి కాలములకు ఉచితముగా ఉండి విధముగా అన్వయించాలి. దీనిని గూర్చి ఈ విధముగా ఆలోచించండి. మనము పిల్లలకు కొన్ని హెచ్చరికలను ఇచ్చినప్పుడు ఆ హెచ్చరికలు వారి వయస్సులకు అనుగుణముగా ఉండాలి అని తల్లిదండ్రులందరికీ తెలుసు. ఉదాహరణకు 4 బిడ్డకు స్టవ్ని అంటుకోవద్దు అని మనమంతా చెబుతాము. అయితే ఒకసారి ఊహించుకోండి, ఒకరోజు ఉదయానే మీరు మీ 18 కూతురుని వంట చేయమని అడిగితే ఆమె నేను చేయలేను, నువ్వే కదా నన్ను స్టవ్ అంటుకోవద్దని చెప్పావు అని అన్నది. అప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? మీరు ఈ విధంగా అనవచ్చు, నువ్వు ఇంకా 4 పిల్లవు కాదు, ఇప్పుడు నువ్వు స్టవ్ను ముట్టుకోవచ్చు. అయితే ఒకవేళ ఆమె నిర్లక్ష్యంగా ఉండి చేయి కాల్చుకుంది అనుకుందాం, అప్పుడు మీరు నువ్వు ఎందుకు జాగ్రత్తగా ఉండలేదు, స్టవ్లు అపాయకరమైనవి అని నీకు చెప్పాను కదా అని అనవచ్చు. అయితే ఆమె స్టవ్లు అపాయకరమైనవి అని నీవు ఎన్నడూ నాతో అనలేదు అని అంటే దానికి మీరు ఎలా స్పందిస్తారు? మీరు సరిగానే ఇలా అనవచ్చు, నీకు స్టవ్ ముట్టుకోవద్దని చెప్పిన ప్రతిసారి స్టవ్లు అపాయకరమైనవి అని నిన్ను నేను హెచ్చరించాను. మీ కూతురుతో ఈ విధముగా మాట్లాడుతుండగా ఆమెకు మీరు 2 ముఖ్యమైన ఆలోచనలను తెలియజేయుచున్నారు. ఒకవైపున ఆమె 4 పాప వలె వ్యవహరించుట మీకు ఇష్టముండదు, కానీ మరొక వైపు 4 ప్రాయములో మీరు ఆమెకు నేర్పిన పాఠములు ఆమె మర్చిపోకూడదని కూడా మీరు కోరతారు. ఇంచుమించు ఇదే విధముగా దేవుడు పాత నిబంధన అంతటిలో తన ప్రజలతో పరిపక్వత చెందు పిల్లల వలె వ్యవహరించాడు. మరియు ఈ కారణము చేత దేవుని ప్రజలు 2 విషయములను గుర్తుంచుకోవాలి. మొదటిగా మునుపటి నిబంధన యుగములో జీవించినట్లుగా వారు జీవించకూడదు. అలా చేయుట దేవుడు ఈ మధ్య ఇచ్చిన పూర్ణమైన ప్రత్యక్షతలను విసర్జించుట అవుతుంది. అయితే రెండవదిగా తదుపరి కాలములలో ఉన్న దేవుని ప్రజలు మునుపటి యుగములలో దేవుడు బోధించిన జ్ఞానమును ఎన్నడూనూ మర్చిపోకూడదు. మునుపటి యుగములలోని వేదాంత శాస్త్రమును వారు దేవుడిచ్చిన నూతన కార్య మరియు వాక్య ప్రత్యక్షతల వెలుగులో అన్వయించాలి. ఉదాహరణకు నోవహుతో చేసిన నిబంధన ఆదాముతో దేవుడు చేసిన మౌలిక నిబంధన వేదాంతము మీద నిర్మించబడినది. కాని మొదటి నిబంధన యొక్క నియమాలు నోవహు దినములలో దేశములు వ్యాపించుచుండగా ప్రాకృతిక స్థిరత్వము మీద ఉద్ఘాటనలో అమర్చబడి విధముగా నియంత్రించబడ్డాయి. అబ్రాహాము నిబంధన ఆదాము దినమున ఉన్న మౌలిక నియమాలను మరియు నోవహు యుగములోని ప్రాకృతిక స్థిరత్వమును హత్తుకున్నది. అయినను అబ్రాహాము కాలము నాటికి దేవుడు తన నిబంధనా దృష్టిని ప్రాథమికముగా ఆయన సొంత జనాంగముగా ఇజ్రాయేలు మీద కేంద్రీకరించాడు. మరియు ఈ కారణము చేత మునుపటి నిబంధనల యొక్క సార్వత్రిక వేదాంతశాస్త్ర నిర్మాణములు ఏర్పరచబడిన జనాంగముగా ఇజ్రాయేలు పితరులకు యోగ్యమైన మార్గములలో అన్వయింపబడాలి. ఉదాహరణకు ఆదామునకు ఇవ్వబడిన ఫలించి వృద్ధి చెంది భూమిని నింపుడి అనే ఆజ్ఞ ప్రత్యేకముగా వాగ్దాన దేశమును స్వాధీనపరుచుకునుటకు ఒక పరుగు పందెముగా వృద్ధి పొందుటను అన్వేషించిన ఇజ్రాయేలుకు అన్వయించబడింది. వాగ్దాన దేశములో ప్రకృతి యొక్క ఆశీర్వాదములను ఆస్వాదించిన ఇజ్రాయేలు పితరులకు ప్రాకృతిక స్థిరత్వ వాగ్దానము అన్వయించబడింది. మోషే యొక్క ధర్మశాస్త్ర నిబంధన ఆదాము పునాదిని, నోవహు స్థిరత్వమును మరియు అబ్రాహాము వాగ్దానములను చేరుకుంది. కాని మోషే తన దినమున నివసించుచున్న ఇజ్రాయేలీయులకు మునుపటి వేదాంతశాస్త్ర నిర్మాణములను చాలా జాగ్రత్తగా అన్వయించాడు. మునుపటి నిబంధనల యొక్క నియమాలను సినాయి పర్వతం యొద్ద దేవుని ధర్మశాస్త్రములో బయలుపరచబడిన ఆరాధన మరియు సామాజిక జీవితమునకు సంబంధించిన ప్రత్యేకమైన నియమాల వెలుగులో చూడాలి. దావీదు యొక్క రాజరిక నిబంధన ఆదాము యొక్క పునాది, నోవహు యొక్క ప్రాకృతిక స్థిరత్వము, అబ్రాహాము వాగ్దానములు మరియు మోషే ధర్మశాస్త్రం మీద నిర్మించబడినది. అయితే దావీదు సింహాసనము స్థాపించబడిన తరువాత మునుపటి వేదాంతశాస్త్ర నిర్మాణములన్నిటినీ, దావీదు రాజరికమును, యెరూషలేము పట్టణమును మరియు దానిలోని దేవాలయమును కేంద్రముగా చేసి దాని వెలుగులో చూడాలి. దీనిని మనము ఈ విధముగా క్రోడీకరించవచ్చు. పాత నిబంధన యొక్క యుగముల పురోగమనములన్నిటిలో మునుపటి నిబంధనల యొక్క వేదాంతశాస్త్ర దృక్కోణములు తరువాత కాలములకు అన్వయించబడినాయా అనేది ఇక్కడ అంశము కాదు. బదులుగా అవి ఎలా అన్వయించబడినవి అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబిచ్చుట పాత నిబంధన పట్ల యుగానుసార భిన్నకాలిక పద్ధతుల యొక్క కొనసాగు పని అయి ఉన్నది. ఒక నిబంధన యుగము నుండి మరొక దాని వరకు పాత నిబంధన వేదాంతశాస్త్రము ఎలా అభివృద్ధి చెందినదో మనము చూశాము. కాబట్టి ఇప్పుడు మన మూడవ ముఖ్య అంశమును మనము చూడవలసి ఉన్నది. పాత నిబంధన చరిత్రలో పలు అంశములు పురోగమనము చెందిన విధానములను బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఏ విధముగా వెలికితీశారు. గడచిన సంవత్సరములోని సన్నివేశములను గూర్చి ఒక స్నేహితునికి ఉత్తరము వ్రాయుటలో మనము ఉపయోగించగల ఒక ప్రణాళిక, ఎన్ని విషయములు కలిసి ఒక సంవత్సరమును వేర్వేరు కాలములుగా విభజించగలవో చూచుట అని మనం ఇంతకుముందే చూశాము. ఈ పద్ధతి పాత నిబంధనలోని బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు యుగముల పురోగమనములను అధ్యయనము చేయు మార్గములను పోలియుంటుంది. అదే సంవత్సరమును గూర్చి వ్రాయు రెండవ మార్గమేమనగా మీ జీవితములో కొన్ని విభాగములను, అనగా మీ కుటుంబము, మీ సంఘము, మీ ఆత్మీయ పరిస్థితిని తీసుకుని ఆ విభాగములు సంవత్సరమంతటా ఏ విధముగా అభివృద్ధి చెందాయో వివరించుట. ఉత్తరములోని ప్రతి పేర ఈ క్రింది మాటలతో మొదలవ్వచ్చు. గత సంవత్సరములో నా కుటుంబములో ఇలా జరిగింది. నా సంఘములో గత సంవత్సరములో ఇది జరిగింది. నా ఆత్మీయ జీవితములో గత సంవత్సరములో ఇలా జరిగింది. ఇంచుమించు ఇదే విధముగా పాత నిబంధన వేదాంత శాస్త్రము యొక్క పురోగమనములను కూడా ప్రత్యేకమైన అంశముల ఆధారముగా వివరించవచ్చు. ఈ పద్ధతి పనిచేయు మార్గములను గూర్చి కొంత అవగాహన పొందుటకు మనము రెండు దిశలలో చూద్దాము. మొదటిగా క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములోని సాంప్రదాయక అంశములతో బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఎలా వ్యవహరించారో చూద్దాము. రెండవదిగా బైబిలానుసారమైన వేదాంత శాస్త్రము అనే విశేష అంశమును చూద్దాము. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము బైబిలానుసారమైన వేదాంతవేత్తల కొరకు అంశములకు సంబంధించిన సమస్యలను కలిగించిన విధములను మొదట చూద్దాము. సాంప్రదాయక క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములోని అంశములు ఒక స్థిరమైన సమస్యల గుంపుగా అభివృద్ధి చెందాయి. చాలా వరకు క్రమబద్ధీకులు మొదటిగా దేవుని గూర్చిన వేదాంతశాస్త్రమును, అనగా దేవుని సిద్ధాంతమును గూర్చి మాట్లాడతారు. తరువాత వారు మానవ శాస్త్రము, అనగా మానవ సిద్ధాంతం వైపుకు తిరుగుతారు. మానవాళికి ఉన్న రక్షణ అవసరత మీద దృష్టి పెడతారు. రక్షణ శాస్త్రము తరువాత వస్తుంది, అనగా రక్షణ సిద్ధాంతము. తరువాత సంఘశాస్త్రము, అనగా సంఘమును గూర్చిన సిద్ధాంతము మీద దృష్టి సారించబడుతుంది. మరియు చివరిగా రాకడ శాస్త్రము, అనగా అంత్యదినముల సిద్ధాంతము. కాలక్రమంలో బైబిలానుసారమైన వేదాంతవేత్తలు కూడా ఈ సామాన్య విభాగములను అనుసరిస్తూ పాత నిబంధన వేదాంత శాస్త్రమును క్రోడీకరించారు. మరియు ఇది కనీసం రెండు కారణముల వలన జరిగింది. ఒకవైపున సాంప్రదాయిక క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమునకు ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మరియు బైబిలానుసారమైన వేదాంతవేత్తలకు ఇది ఎంతో ఉపయోగకరముగా ఉండినది. వాస్తవానికి సాంప్రదాయిక క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం యొక్క పరిణామములు ఎంత భావార్థకముగా ఉన్నాయంటే, చాలాసార్లు బైబిలానుసారమైన వేదాంతవేత్తలు దానిలో ఎంతో సహాయమును పొందుతారు. మంచి క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము ఎల్లప్పుడూ బైబిలానుసారమైనదిగానే ఉంటుంది. మరియు లక్ష్యమును అందుకున్నంత వరకు బైబిలానుసారమైన వేదాంత శాస్త్రముకు క్రమబద్ధకములు ఎంతో ఉపకరించగలవు. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమునకు బైబిలానుసారమైన వేదాంత శాస్త్రం యొక్క పురికొల్పు ఎంతగా అవసరముందో అంతగానే బైబిల్ అనుసారమైన వేదాంత శాస్త్రమునకు క్రమబద్ధకముల యొక్క ఘనమైన వారసత్వము మరియు స్థిరత్వము యొక్క అవసరత ఉంది. మరొకవైపు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములోని అంశములు చాలాసార్లు భిన్నకాలిక బైబిలానుసారమైన వేదాంత శాస్త్రము ద్వారా అవలంబించబడినవి. ఎందుకనగా బైబిలానుసారమైన వేదాంత శాస్త్రం యొక్క ఉద్దేశము క్రమబద్ధకములకు వ్యాఖ్యాన సమాచారమును అందించుట అని అనేక మంది ఇవాంజలికల్ క్రైస్తవులు నమ్మారు. మునుపటి పాఠములో వారి మధ్య భేదములు ఉన్నప్పటికీ ప్రఖ్యాతిగాంచిన పురుషులైన చార్ల్స్ హెడ్జ్, బెంజమిన్ బి వార్ఫీల్డ్ మరియు గ్రహార్డాస్ వాస్ వంటి వారు బైబిలానుసారమైన వేదాంత శాస్త్రమును క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం మీద లేఖనము యొక్క ప్రభావమును చూపుటకు మార్గముగా పరిగణించారు. ఇందుమూలముగా బైబిలానుసారమైన వేదాంత శాస్త్రము చాలాసార్లు దానిలో అదే సంపూర్ణమైనదిగా ఎంచబడలేదు, కాని లేఖనముల మీద ఆధారపడి ఉన్న క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును అభివృద్ధి చేయుటకు సాధనముగా పరిగణించబడింది. ఇవి మరియు అనేక ఇతర కారణముల వలన పాత నిబంధనలోని పలు అంశముల యొక్క పురోగమనములను అన్వేషించుచుండగా బైబిలానుసారమైన వేదాంతవేత్తలు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము నుండి సంపూర్ణముగా స్వతంత్రులగుట ఇంచుమించు అసాధ్యమే అవుతుంది. వారు చేయు లేఖన అధ్యయనము ద్వారా వెలువడు నూతన మెలకువలను వారు పరిచయం చేసినప్పుడు కూడా క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము వారి చర్చలను ముఖ్యమైన మార్గములలోనికి నడిపించింది. బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పాత నిబంధనను దేవుని గుర్చిన వేదాంత శాస్త్రము, మానవ శాస్త్రము, రక్షణ శాస్త్రము, సంఘశాస్త్రము మరియు రాకడ శాస్త్ర వెలుగులో అన్వేషించారు. అయితే బైబిలానుసారమైన వేదాంతవేత్తలు భిన్నకాలిక పురోగమనముల మీద దృష్టి పెట్టినప్పుడు ఈ విషయములను గూర్చి వారు ఈ విశేషమైన ప్రశ్నను అడుగుతారు. పాత నిబంధనలోని వేదాంత శాస్త్ర మార్పుల చరిత్ర అంతటిలో ఈ సిద్ధాంతం ఏ విధముగా అభివృద్ధి చెందినది లేక పరిపక్వత పొందినది? ఉదాహరణకు, ఒక బైబిలానుసారమైన వేదాంతవేత్త దేవుని గూర్చిన వేదాంత శాస్త్రమును అన్వేషించవచ్చు. అయితే సాంప్రదాయిక క్రమబద్ధకముల వలె నిత్య త్రిత్వ సిద్ధాంతము మీద దృష్టి పెట్టకుండా బైబిలానుసారమైన వేదాంతవేత్త పాత నిబంధనలోని పలు కాలములలో దేవునిని గూర్చిన భిన్నమైన కార్య మరియు వాక్య ప్రత్యక్షతలను పరిశీలిస్తాడు, మరియు తదుపరి ప్రత్యక్షతను ఉల్లంఘించకుండా మరియు తదుపరి ప్రత్యక్షతను మునుపటి కాలములలో చదవకుండా ఎల్లప్పుడూ జాగ్రత్త పడతాడు. ఒక బైబిలానుసారమైన వేదాంతవేత్త ఈ విధముగా ప్రశ్నించవచ్చు: ఆదాము కాలములో దేవుడు తనను గూర్చి తాను ఏమి బయలుపరుచుకున్నాడు? ఆయన తనను గూర్చి తాను నోవహు కాలములో ఏమి బయలుపరుచుకున్నాడు? మోషే ఇచ్చిన దేవుని సిద్ధాంతం ఏమిటి? మొదలగునవి. దేవుడు చరిత్రలో కార్యము చేయుచుండగా మరియు మాట్లాడుచుండగా ఆయన తనను గూర్చి తాను ఎక్కువగా బయలుపరుచుకున్నాడు. ఈ కారణము చేత దేవుని సిద్ధాంతము పాత నిబంధన చరిత్రలో కొన్ని క్రమములను అనుసరించి అభివృద్ధి చెందినది. అదేవిధముగా బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పాత నిబంధన అంతటిలో మానవ శాస్త్రము, రక్షణ శాస్త్రము, సంఘశాస్త్రము మరియు రాకడ శాస్త్రము వంటివి ఎలా అభివృద్ధి చెందాయో కనుగొన్నారు. మానవ పరిస్థితిని గూర్చి పాత నిబంధన ఒక ధోరణిని ఎలా అభివృద్ధి చేసింది? అది రక్షణ మార్గమును ఒక్కొక్క మెట్టుగా ఎలా కనుపరిచింది? పాత నిబంధన పలు కాలములలో దేవుని ప్రజలు అనే అంశముతో ఎలా వ్యవహరించింది? అంత్యదినములను గూర్చి ఒక దృక్కోణమును అది క్రమముగా ఎలా విప్పగలిగింది? బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఈ సాంప్రదాయక అంశములలో ఒక్కొక్క దానిమీద దృష్టి పెట్టుచుండగా చాలాసార్లు సాంప్రదాయక క్రమబద్ధములలో నిర్లక్ష్యము చేయబడిన అనేక మెలకువలను వారు కనుగొన్నారు. కొన్నిసార్లు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము బైబిలానుసారమైన వేదాంత శాస్త్రము ద్వారా సరిచేయబడవలసిన మార్గములను కూడా వారు కనుగొన్నారు. బైబిలానుసారమైన వేదాంత శాస్త్రములోని అంశ పురోగమనములు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రముతో ఎలా సంబంధము కలిగి ఉన్నాయో మనము చూశాము. కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలోని అంశ పురోగమనముల యొక్క రెండవ అంశమును మనము చూడవలసి ఉన్నది. ఇక్కడ బైబిలానుసారమైన ప్రతీకవాదం అని తరచుగా పిలువబడు ఒక ప్రత్యేకమైన భిన్నకాలిక అంశము మన మనస్సులో ఉన్నది. క్రైస్తవ పాస్టర్లు మరియు బోధకులు ఏదో ఒక దానిని గూర్చి మరొక దాని యొక్క గురుతు అని మాట్లాడినప్పుడు సాధారణంగా వారు పాత నిబంధనలోని అంశములను క్రీస్తు గురుతులు లేక క్రైస్తవ విశ్వాసములో మరొకటి అని సంబోధిస్తుంటారు. మరియు వారు అట్టి ప్రతీకవాదమును ఎలా ఉపయోగించారు, దానిని వారు ఎలా సమర్థించారు అని మనము ఆశ్చర్యపోతుంటాము. మరియు ఆ విషయానికొస్తే గురుతు అంటే ఏమిటి అని కూడా మనము అడగవచ్చు. బైబిలానుసారమైన ప్రతీకవాదములో ఎన్నో అపార్థములు ఉన్నాయి, కాబట్టి ఇట్టి ప్రశ్నలు తలెత్తడం సహజమే. పాత నిబంధన బైబిలానుసారమైన వేదాంత శాస్త్రములోని ప్రతీకవాదమును అన్వేషించుటకు మనము మూడు వేర్వేరు విషయములను చూద్దాము. మొదటిగా బైబిలానుసారమైన ప్రతీకవాదమును నిర్వచించుదాము. రెండవదిగా ప్రతీకవాదం యొక్క ఐదు ముఖ్యమైన లక్షణములను చూద్దాము. మరియు మూడవదిగా ప్రతీకవాదములను గుర్తించు ప్రక్రియను మనము అన్వేషిద్దాము. మొదటిగా బైబిలానుసారమైన ప్రతీకవాదమును నిర్వచిద్దాము. విజ్ఞానము మరియు సాహిత్య అధ్యయనములు వంటి ఇతర శాఖలలో ప్రతీకవాదము అనే పదము అనేక విధాలుగా ఉపయోగించబడుతుంది. అయితే ఈ పాఠములో మనము బైబిలానుసారమైన వేదాంత శాస్త్రములో ప్రతీకవాదం యొక్క ఆలోచనపై ఎక్కువ ఆసక్తిని చూపుతాము. విస్తృతమైన భావనలో బైబిలానుసారమైన వేదాంత శాస్త్రము ప్రతీకవాదము అనే పదమును పాత నిబంధన వేదాంత శాస్త్రములోని ఏ భిన్నకాలిక పురోగమన అంశమునకైనా అన్వయిస్తుంది. ఒక అంశము యొక్క చారిత్రక దశలోని ప్రతి అంగము ఈ పదము యొక్క సామాన్య భావనలో ఒక ప్రతీకవాదమును రూపొందిస్తుంది. కొన్ని సందర్భాలలో బైబిలానుసారమైన వేదాంతవేత్తలు దేవుని సిద్ధాంతం యొక్క ప్రతీకవాదము లేక ఆరాధన యొక్క ప్రతీకవాదములను గురించి మాట్లాడుతారు. మరియు ఈ విధములలో బైబిలులోని ఈ అంశములు అభివృద్ధి చెందాయని దీని అర్థము. అయితే చాలా వరకు ఆధునిక బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ప్రతీకవాదము అనే పదమును జాగ్రత్తగా ఉపయోగిస్తారు. ఈ విశేషమైన అర్థమును మనం ఈ విధముగా క్రోడీకరించవచ్చు. బైబిలానుసారమైన ప్రతీకవాదము అనగా లేఖనములోని ప్రాముఖ్యమైన వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములకు దగ్గర సంబంధము కలిగి ఉన్న వేదాంతశాస్త్ర నిర్మాణముల మధ్య ఏర్పడు భిన్నకాలిక పురోగమనముల యొక్క అధ్యయనమై ఉన్నది. సులువైన భాషలో ప్రతీకవాదము అనగా గురుతుల యొక్క అధ్యయనము అని చెప్పవచ్చు. గురుతు అనే పదము గ్రీకు పదమైన టూపోస్ నుండి వెలువడుతుంది. మరియు ఇది క్రొత్త నిబంధనలో 15 సార్లు ఉపయోగించబడింది. మూడు ముఖ్యమైన లేఖన భాగములలో క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధనలోని వేదాంతశాస్త్ర నిర్మాణములను గూర్చి క్రొత్త నిబంధన విశ్వాసములోని ఇతర వేదాంతశాస్త్ర నిర్మాణముల యొక్క గురుతులుగా మాట్లాడారు. ఉదాహరణకు రోమాపత్రిక 5:14 ఆదామును గూర్చి పౌలు మాట్లాడిన విధానమును వినండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలును. ఆదాము రాబోవువానికి గురుతయ్యుండెను. ఆదాము రాబోవువానికి గురుతయ్యుండెను అని పౌలు ఇక్కడ ప్రకటించిన విషయమును గమనించండి. ఇక్కడ గురుతు అని అనువదించబడిన గ్రీకు పదము టూపోస్. రాబోవుచున్నవాడు క్రీస్తు అని విస్తృత నేపథ్యము నుండి మనకు తెలుసు. కాబట్టి ఈ సందర్భములో ఆదాము క్రీస్తుకు గుర్తుగా ఉన్నాడని పౌలు గ్రహించాడు. 1 పేతురు పత్రిక 3:20-21 పాత నిబంధన గుర్తుకు క్రొత్త నిబంధన సమవుజ్జీని సాదృశ్యము అని పేతురు పిలిచాడు. అక్కడ ఇలా వ్రాయబడి ఉన్నది. నోవహు దినములలో 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఈ లేఖన భాగములో సాదృశ్యమైన అని అనువదించబడిన గ్రీకు పదము యాంటీటూపోస్ లేక యాంటీటైప్. కాబట్టి ఈ ఉదాహరణలో క్రైస్తవ బాప్తిస్మము నోవహు కాలములోని ప్రళయమునకు సాదృశ్యముగా తెలియజేయబడినది. కొలసీపత్రిక 2:17 ఒకసారి అపోస్తులుడైన పౌలు పాత నిబంధన శుద్ధీకరణ నియమమును గూర్చిన పదజాలములో ఒక గొప్ప మార్పుతో మాట్లాడాడు. ఇవి రాబోవువాటు ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇక్కడ పౌలు మోషే యొక్క శుద్ధీకరణ నియమాలను ఛాయా లేక గ్రీకులో స్కియా అని మరియు రాబోవునవి అని క్రీస్తులో ఉన్న నిజస్వరూపమని తెలియజేశాడు. అదేవిధముగా హెబ్రీ పత్రిక రచయిత గురుతులను ఛాయలని మరియు సాదృశ్యములను నిజస్వరూపములని తెలియజేశాడు. అయితే చాలాసార్లు బైబిల్ ప్రతీకవాదములను గూర్చి మాట్లాడుతున్నప్పుడు క్రొత్త నిబంధన రచయితలు ఏ విధమైన విశేషమైన పదజాలములను ఉపయోగించలేదు. వారు కేవలం కొన్ని పాత మరియు క్రొత్త నిబంధన విషయములను జతచేశారు. ఉదాహరణకు యోహాను సువార్త 3:14-15 యేసు మోషే చేసిన ఇత్తడి సర్పము మరియు తనకు మధ్య ఉన్న వర్గీకరణ అనుబంధమును గూర్చి ఏ విధముగా మాట్లాడాడో వినండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. ఈ లేఖన భాగములో ఏ విధమైన విశేషమైన పదజాలమును ఉపయోగించకుండా యేసు ఇత్తడి సర్పమును ఆయనతో సిలువ వేయబడుటతో పోల్చాడు. అయినను సర్పము సిలువ వేయబడుటకు గుర్తు అని మరియు సిలువ వేయబడుట సర్పమునకు సాదృశ్యమని మనము చెప్పవచ్చు. ప్రతీకవాదమును గూర్చిన ఈ సామాన్య అవగాహనను దృష్టిలో ఉంచుకుని బైబిలానుసారమైన వేదాంతవేత్తలు సాధారణముగా గుర్తించు ప్రతీకవాదం యొక్క అనేక లక్షణములను మనము చూడవలెను. మన ఉద్దేశముల కొరకు మనము 5 విషయముల మీద దృష్టి పెడదాము. మొదటిగా, ప్రతీకవాదము ఒక భాషారూపముగా ఎలా పనిచేస్తుందో మనము చూద్దాము. రెండవదిగా, బైబిలానుసారమైన ప్రతీకవాదములో గల పలు రకముల మూలకాల మీద దృష్టి పెడదాము. మరియు మూడవదిగా, ప్రతీకవాదములు వేదాంతశాస్త్ర నిర్మాణముల యొక్క పోలికలు అని మనము గుర్తిస్తాము. నాలుగవదిగా, ప్రతీకవాదములు వేదాంతశాస్త్ర పురోగమనములకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తాయో చూద్దాము. మరియు ఐదవదిగా, బైబిలులోని అనేక ప్రతీకవాదముల యొక్క క్రమ వరుస వైపుకు మన ధ్యాసను మళ్లించుదాము. మొదటిగా, ప్రతీకవాదములు భాషారూపములుగా ఎలా పనిచేస్తాయో చూడండి. సాహిత్య స్థాయిలో లేఖనములోని ప్రతీకవాదముల యొక్క వ్యక్తీకరణమును ఒక విశేషమైన భాషారూపముగా లేక మరింత స్పష్టముగా ఒక పోలిక రూపకముగా పరిగణించుట సహాయకరముగా ఉంటుంది. పోలిక రూపకములు అనగా మనము అలంకారములు లేక ఉపమాలంకారములు, సారూప్యములు మొదలగు వాటితో మనం వ్యవహరించినట్లే మరొకదానితో పోల్చుతూ కొన్ని విషయములను గూర్చి పరోక్షమైన మార్గములలో వర్ణించుట, దానిని పోలిక రూపకముగా చూచుట ద్వారా బైబిలులోని ప్రతీకవాదమును గూర్చిన మౌలిక విషయములను గూర్చి మనము మరింత అవగాహన పొందుకోవచ్చు. ముఖ్య వస్తువు అయిన రూపకమును అందుబాటులో ఉన్న మరొక ముఖ్య వస్తువుతో పోల్చుట మరియు రెంటి మధ్య పోలికా బిందువులు. ఉదాహరణకు, ఈ సులువైన ఉపమాలంకారమును గూర్చి ఆలోచన చెయ్యండి. ఆ పొడవాటి భవనము పర్వతము వలె ఎత్తుగా ఉన్నది. ఈ కథనములో రూపము పర్వతము. ఇక్కడ ఒక వస్తువు ముఖ్యమైన విషయముతో పోల్చబడుతుంది. ఇక్కడ ముఖ్య విషయము లేక అంశము పొడవాటి భవనము అనగా కనబడుతున్న భవనమై ఉన్నది. మరియు స్పష్టమైన పోలిక బిందువు రెండు పొడవుగా ఉన్నాయి అను విషయము. ఇప్పుడు భాషారూపకాలను మనం ఉపయోగించిన ప్రతిసారి ఈ మూడు మూలకాలను స్పష్టముగా తెలియజేయము. కాని రూపము, అంశము మరియు ఒకటి లేక అంతకంటే ఎక్కువ పోలిక బిందువులు సఫలవంతముగా తెలియజేయుటకు ఏ పోలిక రూపకములోనైనా ఉపయోగించబడతాయి. ఈ మూడు మూలకములు స్పష్టముగానైనా లేక పరోక్షముగానైనా బైబిలానుసారమైన వేదాంత శాస్త్రములో కూడా కనిపిస్తాయి. మొదటిగా, ఒక గురుతు ఒక రూపముగా అనగా ముఖ్య విషయమునకు సంబంధించిన వస్తువుతో పోల్చబడిన వస్తువుగా పనిచేస్తుంది. రెండవదిగా, సాదృశ్యము అనేది అంశముగా అనగా గురుతు పోల్చబడు వస్తువుగా ఉన్నది. మరియు మూడవదిగా, గురుతు మరియు సాదృశ్యము ఒకదానితో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోలిక బిందువుల ద్వారా జతచేయబడతాయి. ఉదాహరణకు, ఆదాము రాబో క్రీస్తుకు గురుతుగాను సాదృశ్యముగాను ఉన్నాడని రోమాపత్రిక 5:14 పౌలు ప్రకటించిన మాటను మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భములో ఆదాము క్రీస్తుతో పోల్చబడిన రూపముగాను లేక గురుతుగాను ఉన్నాడు, మరియు క్రీస్తు అంశముగాను లేక సాదృశ్యముగాను ఉన్నాడు. ఆదాము మరియు క్రీస్తు మధ్య ఉన్న పోలిక బిందువులు రోమాపత్రిక 5 యొక్క విస్తృత నేపథ్యములో వివరించబడినాయి. ఆదాము క్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు, ఎందుకంటే ఆదాము యొక్క కార్యములు మరియు క్రీస్తు యొక్క కార్యములు రెండూ వారితో గుర్తించబడిన ప్రజల మీద గొప్ప ప్రభావమును చూపాయి. ఒకవైపున ఆదాముతో గుర్తింపబడిన వారు మృతి నొందారు, మరొక వైపున క్రీస్తుతో గుర్తింపబడిన వారు నిత్య జీవమును పొందారు. బైబిలానుసారమైన ప్రతీకవాదం యొక్క రెండవ లక్షణం ఏమనగా, పోల్చబడిన మూలకములు భిన్నముగా ఉంటాయి. పలు రకముల వస్తువుల మధ్య పోలికలు చూపబడినవి. గురుతులుగాను సాదృశ్యములుగాను పనిచేయు మూలకములను విభాగించుటకు అనేక మార్గములు ఉన్నాయి. గాని వాటిని గూర్చి 3 సామాన్య శ్రేణులలో ఆలోచించుట సహాయకరముగా ఉంటుంది. గురుతులు మరియు సాదృశ్యములు ప్రాముఖ్యమైన వ్యక్తులు, వ్యవస్థలు లేక సన్నివేశములు అయ్యుండవచ్చు. వ్యక్తులు అనగా లేఖనములలో కనిపించు పాత్రలు అనగా ప్రాముఖ్యమైన మానవ పాత్రలు, ఆత్మీయ సృష్టములు, దేవుడు మరియు కొన్ని అరుదైన సందర్భాలలో శరీర రూపము దాల్చిన సృష్టిలోని ఇతర అంగములు. వ్యవస్థలు అనగా నిలిచియుండు చారిత్రక సత్యములు అనగా ప్రాముఖ్యమైన స్థలములు లేక నిలిచియుండు ప్రాముఖ్యత గల ప్రాంతములు, ఆచారములు, సంస్థలు, ముఖ్యమైన భవనములు మొదలగునవి. మరియు సన్నివేశములు అనగా ప్రాముఖ్యమైన చారిత్రక సన్నివేశములు అనగా జరిగిన విషయములు. గురుతులు మరియు సాదృశ్యములలో ఈ 3 మూలకముల యొక్క ప్రతి కలయిక ఉంటుంది. మనము గుర్తించిన క్రొత్త నిబంధన ప్రతీకవాదం యొక్క ఉదాహరణలు వీటిలో కొన్నిటిని ప్రతిబింబిస్తాయి. రోమాపత్రిక 5:14 ఆదాము మరియు క్రీస్తుకు మధ్య పౌలు ఇచ్చిన ప్రతీకవాదము ఒక ముఖ్యమైన వ్యక్తిని మరొక ముఖ్యమైన వ్యక్తితో పోల్చింది. మొదటి పేతురు పత్రిక 3:21 నోవహు దినములలోని జలప్రలయమును పేతురు క్రైస్తవ బాప్తిస్మ వ్యవస్థతో పోల్చాడు. యోహాను సువార్త 3:14 మోషే ఇత్తడి సర్పమును ఎత్తిన సన్నివేశమును యేసు తన సొంత సిలువ వేయబడుటతో పోల్చాడు. ఇతర పోలికలు లేఖనములోని ఇతర భాగములలో కనిపిస్తాయి. ఏది ఏమైనా ప్రతీకవాదములు ప్రాముఖ్యమైన వ్యక్తులను, వ్యవస్థలను మరియు సన్నివేశములను పోల్చుతాయి. 3వ స్థానములో బైబిలులోని ప్రతీకవాదములు ఎల్లప్పుడూ వాటి యొక్క మూలకములతో దగ్గర అనుబంధము కలిగి ఉన్న వేదాంతశాస్త్ర నిర్మాణములను పోల్చుతాయి. దురదృష్టవశాత్తు సద్భావన గల ఇవాంజలికల్ బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు చాలాసార్లు ప్రతీకవాదము ద్వారా ఎంతగా కుతూహలం పొందుతారంటే, లేఖనములోని 2 విషయముల మధ్య పోలికలను చూసిన ప్రతిసారి దానిలో వారు గుర్తులను మరియు సాదృశ్యములను వెదుకుతుంటారు. అయితే వారి పోలికలలో చాలాసార్లు అనుకోకుండా సంభవించిన లక్షణములే కనిపిస్తాయిగాని స్థిరమైన వేదాంతశాస్త్ర సంబంధములు కనిపించవు. ఉదాహరణకు, అబ్రాహాముకు 2 చేతులు కలవు, కాని 2 చేతులు కలిగి ఉన్న తదుపరి బైబిల్ పాత్రలకు అబ్రాహాము గుర్తుగా ఉన్నాడని ఆలోచన చేయుటకు మంచి కారణం ఏదీ లేదు. పాత నిబంధనలో 1 కంటే ఎక్కువసార్లు ప్రజలు అంగీలను ధరించుకున్నారు అనే సత్యము వారు ఒకరికొకరు గుర్తులుగాను మరియు సాదృశ్యములుగానూ ఉన్నారని సూచించదు. ఇట్టి పోలికలు చారిత్రక యాదృచ్ఛిక సన్నివేశములతో వ్యవహరించవు. ఇట్టి అల్పమైన పోలికలతో దారిమలుటకు బదులుగా స్థిరమైన ప్రతీకవాదములు వాటి మూలకములతో ముడిపడి ఉన్న ప్రాముఖ్యమైన వేదాంతశాస్త్ర నిర్మాణముల యొక్క పోలికలను కలిగి ఉంటాయి. ప్రతీకవాదముల వ్యక్తుల, వ్యవస్థల మరియు సన్నివేశముల యొక్క మూలకములు వాటి ప్రతీకవాదములలో ఒంటరిగా నిలిచి ఉండవు. అవి సంక్షిప్త పదములుగాను, అనగా పెద్దవైన దగ్గర సంబంధము కలిగిన వేదాంతశాస్త్ర ఆలోచనల కొరకు నిలబడు భాగములుగా పనిచేస్తాయి. బైబిల్ రచయితలు సదరు వ్యక్తులను, వ్యవస్థలను లేక సన్నివేశములను ప్రతీకవాదములో మూలకములుగా ప్రస్తావించినప్పుడు ఆ మూలకములు ప్రాతినిధ్యం వహించిన పెద్దవైన వేదాంతశాస్త్ర నిర్మాణములు వారి మనసులో ఉండేవి. ఉదాహరణకు, రోమాపత్రిక 5:14 క్రీస్తుకు గుర్తుగా ఆదామును గూర్చి పౌలు మాట్లాడిన ఉదాహరణను మరొకసారి చూడండి. 2 పురుషులకు జుట్టు ఉండెను అనే సత్యమును పౌలు పోల్చలేదు. 2 కన్నులు మరియు 2 చెవులు ఉన్న సత్యము వైపుకు అతడు ఆసక్తిని మళ్లించలేదు. బదులుగా పౌలు ఆదాము మరియు క్రీస్తు యొక్క వేదాంతశాస్త్ర ప్రాముఖ్యతను పోల్చుతున్నాడు కాబట్టి అతడు ఈ ప్రతీకవాదమును ఉపయోగించాడు. వారితో గుర్తించబడిన ప్రజల మీద 2 పురుషులు గొప్ప ప్రభావమును చూపారు అనే గమనిక మీద పౌలు యొక్క పోలిక ఆధారపడినది. 1 పేతురు పత్రిక 3:20-21 నోవహు కాలములోని జలప్రలయమును క్రైస్తవ బాప్తిస్మమును పోల్చిన పేతురును గూర్చి కూడా ఇదే చెప్పవచ్చు. దేవుని తీర్పు పొందిన లోకములో నుండి దేవునిచే ఆశీర్వదించబడిన లోకములోనికి నోవహు ప్రవేశించుటకు మాధ్యమముగా జలప్రలయము యొక్క వేదాంతశాస్త్ర ప్రాముఖ్యతను గూర్చి అతడు ఆలోచించాడని పేతురు వ్రాసిన పత్రిక యొక్క విస్తృత నేపథ్యము స్పష్టము చేస్తుంది. అవును, క్రైస్తవ బాప్తిస్మము అదే విధమైన నమ్మకములతో ముడిపడియున్నది. ఎందుకంటే తీర్పుకు సిద్ధపడిన లోకములో నుండి క్రీస్తులోని నూతన సృష్టిలోనికి ప్రవేశించుటకు అది ఒక చిహ్నముగా ఉన్నది. ఈ స్థాయిలో పేతురు నోవహు దినములలోని నీటిని మరియు బాప్తిస్మములోని నీటిని పోల్చాడు. లేఖనములో ప్రతీకవాదము యొక్క 4వ లక్షణము ఏమనగా, అవి ఎల్లప్పుడూ భిన్నకాలిక పురోగమనములను ప్రతిబింబిస్తాయి. లేఖనములు గుర్తులను మరియు సాదృశ్యములను గుర్తించినప్పుడు అవి ఎల్లప్పుడూ చరిత్రలోని పలు కాలములకు చెందినవిగా ఉంటాయి. మరియు ఆ విధముగా అవి ఆ కాలములోని భిన్నకాలిక వేదాంతశాస్త్ర పురోగమనములను ప్రతిబింబిస్తాయి. ఈ కారణము చేత అన్ని పోలికల రూపకముల వలనే ప్రతీకవాదములో కూడా వాటి మూలకముల మధ్య సారూప్యతలు మరియు భిన్నత్వములు ఉంటాయి. ఒకవైపున మనము సారూప్యతలను చూడగలుగుతున్నాము. కొందరు వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములు తదుపరి వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములకు గుర్తులుగా ఉన్నాయి. ఎందుకంటే వాటి వేదాంతశాస్త్ర ప్రాముఖ్యతలు సారూప్యత గలవిగా ఉన్నాయి. అయితే మరొక వైపు ఈ పోల్చదగిన మూలకములు భిన్నత్వము గలవిగా కూడా ఉన్నాయి. అవి ఎన్నడూ కూడా ఖచ్చితముగా ఒకే విధముగా లేవు. కాలము గడిచిన కొలది వాటి వేదాంతశాస్త్ర ప్రాముఖ్యతలలో పురోగమనములను కలిగించిన గుర్తులు మరియు సాదృశ్యముల మధ్య నూతన ప్రత్యక్షతలు వెలుగులోనికి వచ్చాయి. రోమాపత్రిక 5:14 పౌలు ఇచ్చిన ప్రతీకవాదమును గూర్చి మరొకసారి ఆలోచన చెయ్యండి. అక్కడ ఆదాము గుర్తుగా ఉన్నాడు మరియు క్రీస్తు సాదృశ్యముగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినట్లుగా ఆదాము వేదాంతపరముగా క్రీస్తుతో సారూప్యత కలిగి ఉన్నాడు మరియు వారితో గుర్తింపబడిన వారిని దేవుడు చూసిన విధానము మీద ఇరువురూ విస్తృతమైన ప్రభావమును చూపారు. అయితే భిన్నకాలిక పురోగమనముల కారణంగా పౌలు వారి మధ్య ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసమును తెలియపరిచాడని కూడా మనము గమనించాలి. రోమాపత్రిక 5:15 ఆయన చెప్పిన మాటలను వినండి. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయినేడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను మరియు పాపము చేసిన యొకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఇక్కడ పౌలు కేవలము ఆదాము మరియు క్రీస్తుకు మధ్య ఉన్న సారూప్యతలను మాత్రమే తెలియజేయడం లేదని గుర్తించండి. వారి మధ్య ఉన్న ఒక ముఖ్యమైన వ్యత్యాసమును ఆయన వ్రాస్తున్నాడు. ఆదాము బైబిల్ చరిత్ర యొక్క ఆరంభ యుగములో జీవించాడు మరియు అతని అవిధేయత మానవ చరిత్రకు పాపము మరియు మరణమును పరిచయం చేసింది. అయితే క్రీస్తు దేవుని విమోచనా ప్రణాళికలు నెరవేర్చబడవలసి ఉన్న బైబిల్ చరిత్ర యొక్క ఆఖరి దశలలో నివసించాడు. ఫలితముగా క్రీస్తు చూపిన విధేయత నిత్య జీవమును కలిగించింది. పౌలు యొక్క ప్రతీకవాదములకు ఆదాము మరియు క్రీస్తు మధ్య ఉన్న భిన్నత్వములు వాటి సారూప్యతల వలనే ప్రాముఖ్యమయ్యున్నవి మరియు అన్ని ప్రతీకవాదములకు ఇది వర్తిస్తుంది. ప్రతీకవాదముల యొక్క మరొక లక్షణమేయమనగా అవి ఎల్లప్పుడూ ఒక క్రమములో కనిపిస్తాయి. కేవలం ఒక గుర్తు మరియు సాదృశ్యం మాత్రమే కలిగియుండుట కంటే దానిలో 3 లేక అంతకంటే ఎక్కువ మూలకాల యొక్క క్రమము ఉంటుంది. ఉదాహరణకు పాత నిబంధనలోని క్రమమైన ఆరాధనా ప్రతీకవాదమును చూడండి. సామాన్య మాటలలో భూమి మీద మానవులు చేయు ఆరాధన ఎల్లప్పుడూ ప్రతి స్థాయిలోనూ పరలోకములో దేవదూతలు దేవునికి చేయు ఆరాధనను అనుకరిస్తుంది అని మరియు ప్రతిబింబిస్తుంది అని మనము చెప్పవచ్చు. కాని భూమి మీద ఆరాధన అలవాటు చారిత్రకముగా పురోగమనము చెందింది మరియు ఈ చారిత్రక పురోగమనములు క్రమవరుసలో ఉన్న ప్రతీకవాదములను సృష్టించాయి. మొదటిగా ఆదాము హవ్వలను దేవుడు తన పరిశుద్ధమైన తోటలో ఉంచినప్పుడే ఆరాధన ఆరంభమయ్యింది. ఆదికాండం 2:15 నివేదికను వినండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. తోటలో ఆదాము హవ్వల యొక్క పనిని వర్ణించుట కొరకు ఉపయోగించిన భాష చాలా అసాధారణమైనదిగా ఉన్నది. సంఖ్యాకాండం 3:7-8 మరియు 8:26 వంటి పంచకాండములలోని ఇతర స్థలములలో ఇది కనిపిస్తుంది. అక్కడ మోషే ప్రత్యక్ష గుడారములో లేవీయుల పరిచర్యను గురించి వర్ణించాడు. తోటలోని ఆదాము హవ్వలను వర్ణించుటకు ప్రత్యక్ష గుడార భాషను మోషే ఉపయోగించుట, ఏదేను తోట మరియు ప్రత్యక్ష గుడారము మధ్య మోషే ఒక వర్గీకరణ విధానమైన అనుబంధమును చూశాడని సూచిస్తుంది. ప్రత్యక్ష గుడారము యొక్క కట్టడము మరియు అలంకారములు ఏదేను తోటలోని పరదేశును ప్రతిబింబించాయి అనే సత్యము ఈ ప్రతీకవాదమును నిర్ధారిస్తుంది. ఆరాధన యొక్క వేదాంతశాస్త్ర నిర్మాణము ఏదేను తోటలో ఆరంభమైనదని, ఏదేను తోటలో ఆదాము హవ్వల యొక్క కార్యకలాపాలను మోషే వర్ణించిన విధానము సూచిస్తుంది. మానవాళి తోటలో నుండి త్రోసివేయబడినప్పుడు ఆరాధనలో ఒక భిన్నకాలిక అభివృద్ధి ఆరంభమయ్యింది. హేబేలు, సేతు, నోవహు మరియు అబ్రహాము యొక్క ఉదాహరణలు సూచించుచున్నట్లు వేర్వేరు స్థలములలో ఆరాధన కొరకు బలిపీఠములను నిర్మించి తోట వెలుపల కూడా తన ప్రజలు ఆయనను ఆరాధించాలని దేవుడు పిలిచాడు. తరువాత దేవుడు ఇజ్రాయేలును ఐగుప్తులో నుండి బయటకు పిలిచి సీనాయి యొద్ద వారితో నిబంధన చేసుకున్నప్పుడు ఆరాధనలో మరొక ప్రాముఖ్యమైన భిన్నకాలిక పురోగమనము చోటు చేసుకున్నది. ఇజ్రాయేల్ యొక్క ఆరాధన ప్రత్యక్ష గుడారములో ఉన్న భూమి మీద దేవుని పాదపీఠమైన నిబంధన మందసము చుట్టూ కేంద్రీకరించబడినది. తరువాత ఇజ్రాయేలు వాగ్దాన భూమిలో స్థిరపడిన వెంటనే మరొక భిన్నకాలిక పురోగమనము ఆరంభమయ్యింది. నిబంధన మందసమును యెరూషలేములో ఉన్న దేవాలయములోనికి మార్చి అక్కడ ఆరాధన చేయమని దేవుడు తన ప్రజలకు పిలుపునిచ్చాడు. తుదకు సొలొమోను నిర్మించిన దేవాలయమును బబులోనియులు నాశనము చేసిన తరువాత ఆరాధనను గూర్చి ప్రవక్త అయిన ఎహెజ్కేలు ఒక క్రొత్త ప్రత్యక్షతను ప్రకటించాడు. చెరతరువాత దావీదు సింహాసనము మరియు యెరూషలేము పునరుద్ధరించబడిన తరువాత మరింత గొప్ప దేవాలయము నిర్మించబడుతుంది అని అతడు ప్రవచించాడు. ఆశ్చర్యమేమీ లేకుండా జెరుబాబేలు దినములలో చెరతరువాత వాగ్దాన దేశంలోనికి తిరిగి వచ్చిన వారు దేవుని ఆరాధించుట కొరకు ఒక నూతన దేవాలయమును నిర్మించాలని ప్రవక్తలైన హగ్గయి మరియు జకరియా కోరారు. కాబట్టి ఏదైనా తోట మొదలుకొని మోషే దినములకు ముందు కట్టబడిన ఆరంభ బలిపీఠముల నుండి మోషే ప్రత్యక్ష గుడారము, సొలొమోను దేవాలయము మరియు జెరుబాబేలు దేవాలయం వరకు పలు ఆరాధనా వేదాంత నిర్మాణములలో మనము వరుస క్రమములో ప్రతీకవాదమును చూస్తాము. పాత నిబంధనలో చాలాసార్లు ముఖ్యమైన వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములకు సంబంధించిన ముఖ్యమైన వేదాంత శాస్త్ర విషయములను గూర్చి దేవుడు మరలా మరలా మాట్లాడాడు. మరియు ఈ విషయముల పట్ల దేవుడు చూపిన పునరావృత ఆసక్తి వరుస క్రమ ప్రతీకవాదములను రూపొందించింది. లేఖనములో ప్రతీకవాదముల యొక్క 5 ముఖ్యమైన లక్షణములను మనము చూశాము. కాబట్టి ఇప్పుడు మనం 3వ అంశమును చూడవలసి ఉన్నది. పాత నిబంధనలోని ప్రతీకవాదములను ఎలా గుర్తించాలి? పాత నిబంధన వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములకు సంబంధించి విశేషమైన వేదాంత శాస్త్ర నిర్మాణముల యొక్క పురోగమనములను మనము అన్వేషించుచుండగా మనము పాటించవలసిన ప్రక్రియలు ఏమిటి? ప్రతీకవాదముల యొక్క 2 ముఖ్యమైన దృక్పథములను పరిశీలించుట ద్వారా మనము ఈ ప్రశ్నకు జవాబునిద్దాము. మొదటిగా ఎదురుచూపుగా ప్రతీకవాదమును చూచుట, మరియు రెండవదిగా విశ్లేషణగా ప్రతీకవాదమును చూచుట. ఎదురుచూపుగా ప్రతీకవాదమును మొదటిగా పరిశీలన చేద్దాము. ఎదురుచూపుగా ప్రతీకవాదమును గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలో గుర్తులు ప్రత్యక్షమైనప్పుడు అవి రాబో సాదృశ్యముల వైపుకు చూపుటకు రూపొందించబడినాయి అనే నమ్మకము మన మనసులో ఉంటుంది. సంఘచరిత్ర అంతటా అనేక మంది అనువాదకులు లేఖన ప్రతీకవాదములను ఈ విధముగా చూశారు. ఈ అభిప్రాయములో భవిష్యత్తులో రాబో వాటిని గూర్చి ఆ రోజులలో నివసించుచున్న ప్రజలకు సూచించుట కొరకు చరిత్రలో దేవుడు తన సార్వభౌమత్వములో ముఖ్యమైన వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములను నియుక్తి చేశాడు. ఈ సాంప్రదాయిక దృక్పథము ప్రతీకవాదము పట్ల ఇవాంజలికల్ బైబిలానుసారమైన వేదాంత శాస్త్రము యొక్క ఆరంభ దశాబ్దములతో సహా క్రైస్తవ కందకములన్నిటినీ వర్ణించింది. ఇప్పుడు నేటి దినములలో అనేక మంది బైబిల్ అనుసారమైన వేదాంతవేత్తలు ఒక నూతన దృక్పథమైన అంతర్విషయము అనుదానిని ఉపయోగిస్తూ ఈ సాంప్రదాయక ఎదురుచూపు అభిప్రాయమును తిరస్కరించారు. అంతర్విషయము ప్రతీకవాదములను, రానున్న వాటిని సూచించుట కొరకు దేవుడు మార్చిన చారిత్రక సత్యములుగా పరిగణించక ఒక బైబిలు లేఖన భాగము మరొక భాగముతో వ్యవహరించున్నట్లు ఒక సాహిత్య దృగ్విషయముగా మాత్రమే పరిగణిస్తుంది. బైబిల్ అనుసారమైన ప్రతీకవాదములు కొన్ని వేదాంతపరమైన అవసరతల కొరకు తదుపరి బైబిలు లేఖన భాగములు మునుపటి బైబిలు లేఖన భాగములను ఉపయోగించుకున్న మార్గములుగా మాత్రమే ఉపయోగించబడ్డాయి. ఈ నూతన ధోరణులకు భిన్నముగా క్రొత్త నిబంధన రచయితలు ఈ ప్రతీకవాదమును అంతర్సత్యములు అని వర్ణించారు. మరొక మాటలో గురుతులు సాదృశ్యములుగా భవిష్యత్ చారిత్రక వాస్తవములను గూర్చి ఎదురుచూసిన చారిత్రక వాస్తవములుగా ఉన్నాయి. మీకు గుర్తున్నట్లయితే రోమాపత్రిక 5వ అధ్యాయం 14వ వచనములో పౌలు ఆదామును రాబోవు వానికి గురుతయ్యుండెను అని పిలిచాడు. పౌలు చారిత్రక ఆదామును గూర్చి చారిత్రక క్రీస్తు యొక్క పూర్వగామిగా వ్రాశాడుగాని ఆదికాండములో లేఖన భాగమును గూర్చి కాదు. అదేవిధముగా కొలసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనములో పాత నిబంధన శుద్ధీకరణ నియమం యొక్క గుర్తును పౌలు రాబోవు వాటికి ఛాయ అని పిలిచాడు. పాత నిబంధన శుద్ధీకరణ నియమములు క్రీస్తు యొక్క వాస్తవికతలు మునుపటి కాలం యొక్క చారిత్రక వాస్తవికతల మీద ఛాయలను వేయుట ద్వారా కలిగిన పరిణామములయ్యున్నవని ఛాయను గూర్చిన ఈ ఉపమాలంకారము సూచిస్తుంది. పాత నిబంధన సాక్ష్యమును అనుసరించి కొందరు మునుపటి వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములు తదుపరి వ్యక్తులను, వ్యవస్థలను మరియు సన్నివేశములను గూర్చి ఎదురుచూచున్నట్లు దేవుడు తన దైవకృతములో చరిత్రను అమర్చాడని మనం ఉద్ఘాటించాలి. గురుతుల ఎదురుచూపు అభిప్రాయములను ఉద్ఘాటించినప్పుడు మనం ఎదుర్కొన్న ఒక ప్రశ్న ఏమనగా, పాత నిబంధనలో నివసించిన ప్రజలు గురుతులు చూపుచున్న భవిష్యత్తును అర్థము చేసుకున్నారా? తమ దినములలో ఉనికిలో ఉన్న గుర్తులను చూచుట ద్వారా పాత నిబంధన కాలములోని పాత్రలు మరియు రచయితలు రాబోవు సాదృశ్యములను గూర్చి తెలుసుకోగలిగారా? అవును అని మనము జవాబిచ్చుటకు కొన్ని భావనలు ఉన్నాయి. మొదటి స్థానములో అట్టి భవిష్యత్ జ్ఞానమును కలిగియుండుటకు కాలక్రమములో దేవుడు ప్రజలకు విశేషమైన, ప్రత్యేకమైన ప్రత్యక్షతలను ఇచ్చాడు అను విషయమును మనము త్రోసిపుచ్చలేము. ఉదాహరణకు గురుతులు రాబోవు సాదృశ్యములను గూర్చి ఏ విధముగా ఎదురుచూశాయో పాత నిబంధనలోని ప్రవక్తలు మరియు ప్రాముఖ్యమైన వ్యక్తులు చూసియుండవచ్చు. రెండవ స్థానములో కొన్నిసార్లు గురుతుల కాలములో నివసించుచున్న ప్రజలు సాధారణ మాధ్యమాలను ఉపయోగించుట ద్వారా రాబోవు సాదృశ్యములను గూర్చి ఎదురుచూశారు. చాలా తరచుగా దేవుడు వాటి భవిష్యత్ పురోగమనములను ముందుగానే బయలుపరిచిన వేదాంత శాస్త్ర నిర్మాణములతో పాత నిబంధన గురుతులు ముడిపడియుండేవి. అనగా కొన్ని వేదాంత శాస్త్ర నిర్మాణములు ఒక ఉన్నతమైన గమ్యము వైపుకు ముందుకు సాగవలసిన మార్గములను దేవుడు ముందుగానే సూచించాడు. ఆదిమ గురుతులు రానున్న వాస్తవికతలతో ముడిపడియున్నంత వరకు ఎటువంటి భవిష్యత్ సాదృశ్యములను మనం ఆశించాలో అవి సూచించాయి. ఉదాహరణకు ఈ పాఠ్యక్రమములో మనము చెప్పిన విధముగా ఆదికాండం 1:28 ఆదాము హవ్వలు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుచు ఏదేను వనములో ఉన్న పరదేశును వ్యాపింపజేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుడు భూమి యొక్క అంతిమ గమ్యమును బయలుపరిచాడు. లోకమంతటినీ ఏదేను వంటి అద్భుతమైన పరిశుద్ధమైన స్థలముగా మార్చుటకు దేవుడు తన స్వరూపమును నియమించాడని దేవుడు ఆరంభము నుండే బయలుపరిచాడు. ఏదేను వనమనే అద్భుతమే ఒక గుర్తు అని మరియు లోకమంతా ఒక దినాన అలానే ఉంటుంది అని ఆదాము హవ్వలు అర్థము చేసుకున్నారు. ఆదికాండము 15:18 ఏదేను వనములో ఉన్న నదులతో అనుబంధము కలిగియుండు విధముగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్దాన దేశం యొక్క నదీ సరిహద్దులను గుర్తించాడు. కాబట్టి అబ్రహాము తనకు వాగ్దానము చేయబడిన దేశములో నడుచుచుండగా ఆ దేశము మాత్రమే సరిహద్దు కాదని మరియు తన సంతతి వారు దేవుని ఆశీర్వాదములను భూదిగంతముల వరకు వ్యాపింపజేయుటకు అది ఒక ఆరంభ బిందువని అతడు అర్థము చేసుకున్నాడు. అందువలననే పౌలు రోమాపత్రిక 4:13 ఇలా వ్రాస్తున్నాడు, అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను కలిగెను. అబ్రాహాముకు వాగ్దానము చేయబడిన దేశము ఇజ్రాయేలీయులు దేవుని ఆశీర్వాదములను భూదిగంతముల వరకు వ్యాపింపజేయుటకు ఒక ఆరంభ బిందువుగా ఉండినది. ఈ భావనలో ఏదేను తోట వలనే అబ్రాహాము సంతతికి ఇవ్వబడిన వాగ్దాన దేశము లోకమంతా ఒక దినమున మారబోవు రూపమునకు ఒక గుర్తుగా ఉన్నది. దీనికి తోడు ఆదికాండము 15:18 ప్రస్తావించబడిన వాగ్దాన దేశం యొక్క సరిహద్దులు కొన్ని తరముల తరువాత దావీదు రాజ్యము అందుకున్న సరిహద్దులై ఉన్నవి. అబ్రహాముకు వాగ్దానము చేయబడిన దేశమును సంపూర్ణతలో దావీదు చేరుకున్నాడు. అక్కడి నుండి దావీదు యొక్క నమ్మకమైన సంతతి వారు దేవుని ఆశీర్వాదములను ఇతర దేశములకు వ్యాపింపజేయుట మీద మనసు పెట్టారు. కాబట్టి ఈ భావనలో భూమి మీదయున్న ఈ ప్రాంతములో దావీదు సింహాసనం యొక్క స్థాపన లోకమంతటా ఒక దినమున సంభవించు కార్యము కొరకు ఎదురుచూసింది. దావీదు యొక్క భవిష్యత్ కుమారుని రాజ్యమును గూర్చి 72 11:17 ఎదురుచూసిన విధానమును గూర్చి వినండి. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు, అన్యజనులందరూ అతని సేవించెదరు, అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. కాబట్టి ఆదాము హవ్వలు ఏదేనులో నుండి భూదిగంతముల వరకు వ్యాప్తి చెందవలసియుండినట్లు అబ్రహాము దేవుని ఆశీర్వాదములను భూదిగంతముల వరకు వ్యాపింపజేయుటకు వాగ్దాన దేశమును పొందుకున్నట్లు దావీదు వంశము దేవుని రాజ్యమును మరియు ఆశీర్వాదమును భూదిగంతముల వరకు వ్యాపింపజేయుటకు వాగ్దాన భూమిని స్వాధీనము చేసుకున్నదని మనము చూస్తాము. ప్రతి దశలోనూ దేవుడు సాధించినది భవిష్యత్తులో రాబో వాటిని గూర్చి ఎదురుచూసినది. ఆయన ప్రజలు తమ దినమున అనుభవించు వాటి యొక్క ప్రతీకవాదం యొక్క ప్రాముఖ్యత భవిష్యత్తులో రానున్న గొప్ప సాదృశ్యము వైపుకు ఎలా దిశను చూపుతున్నదో అని కొంతవరకు ఎదురుచూడవచ్చు. అనేక ఇతర సందర్భాలలో దేవుని ఉద్దేశములను అర్థము చేసుకున్న పాత నిబంధన ప్రజలు కొందరు వ్యక్తులు వ్యవస్థలు మరియు సన్నివేశములు రానున్న వాటికి గుర్తులై ఎలా ఉన్నాయో చూడగలిగారు. వారి అవగాహన నిజముగానే పరిమితమైనదై ఉండెను, కాని వారి దినములలోని గుర్తులు భవిష్యత్తు కొరకు ఎదురుచూసిన అనేక మార్గములను వారు అర్థము చేసుకునేవారు. ఇప్పుడు ఇది ఎంత నిజమయ్యున్నదో అనేక ఇతర సందర్భాలలో గుర్తులను మరియు సాదృశ్యములను అర్థము చేసుకునుట ఎదురుచూసే విషయముగాక విశ్లేషణకు సంబంధించిన విషయమయ్యుండెనని గుర్తించుట కూడా అంతే ప్రాముఖ్యమై ఉన్నది. అనేక గుర్తులు సాదృశ్యములుగా ఎలా అభివృద్ధి చెందాయో గుర్తించుటలో మునుపటి వ్యక్తులు వ్యవస్థలు మరియు సన్నివేశములను గుర్చి తదుపరి సమయముల యొక్క అవసరతలకు అనుగుణంగా విశ్లేషించుట యొక్క సంలగ్నత ఉంటుంది. ఈ ఉదాహరణను చూడండి. మీ చేతిలో ఒక విత్తనము ఉన్నదని అనుకోండి మరియు అది పెరిగి పెద్ద వృక్షమై తరువాత అది ఎలా కనిపిస్తుందో మీకు చూడాలని ఉంది. పూర్తిగా ఎదిగిన సింధూర వృక్షము ఒక విత్తనము కంటే చాలా వేరుగా కనిపిస్తుంది. కాబట్టి భవిష్యత్తును ప్రవచించగల అద్భుతమైన సామర్థ్యం ఉంటే తప్ప మీ చేతిలో ఉన్న విత్తనము ఎదిగి వృక్షమైన తరువాత ఎలా కనిపిస్తుందో కనుగొనుట సులువైన పని కాదు. అనేక విధాలుగా పాత నిబంధనలోని ప్రజలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. చాలాసార్లు గురుతులు వాటి యొక్క సాదృశ్యముల కంటే ఎంత భిన్నముగా కనిపిస్తాయంటే వాటి యొక్క పురోగమనములను ఊహించుట ఇంచుమించు అసాధ్యమవుతుంది. ఉదాహరణకు పేతురు నోవహు కాలములోని జలప్రలయమును క్రైస్తవ బాప్తిస్మముతో గుర్తించినప్పటికీ వారి కాలములోని ప్రపంచ జలప్రలయము ఒక దినాన ప్రజలు క్రీస్తులో పొందు బాప్తిస్మమును ఎదురుచూచినది అని నోవహు దినములలో ఎవరు ఊహించి ఉంటారు? మోషే ఇత్తడి సర్పము క్రీస్తు యొక్క సిలువకు పూర్వగామిగా ఉన్నదని మోషే దినములలోని సగటు ఇజ్రాయేలీయుడు ఊహించుట ఇంచుమించు అసాధ్యమైన పనే. అద్భుతమైన ప్రత్యక్షత లేకుండా వాటిని గూర్చి ముందుగా తెలియజేయుటకు సాదృశ్యములు గుర్తుల కంటే ఎంతో భిన్నమైనవై ఉన్నవి. కాబట్టి మన ఉదాహరణలోనికి తిరిగి వెళ్ళి ముందుకు చూద్దాము. మన చేతిలో ఉన్న విత్తనమును మధ్యలోనికి కోసి దానికి డిఎన్ఏ పరీక్షలు చేశామనుకుందాము. ఆ విధముగా చేయుట ద్వారా ఆ విత్తనము యొక్క మరుగైన అనేక గుణములను గూర్చి మనము నేర్చుకోవచ్చు. అయినను డిఎన్ఏ కూడా ఈ విత్తనము ఎదగబోవు సంపూర్ణ వృక్షం యొక్క లక్షణములన్నిటినీ నిర్ధారించలేదు. ఆ విత్తనము ఒక యాపిల్ లేక ముంతమావిడి వృక్షముగాక సింధూర వృక్షమవుతుంది అని మనకు నిర్ధారణ కలుగుతుంది. కాని దాని ఎత్తు, కొమ్మల సంఖ్య లేక వేర్ల కొలత వంటి విషయములు మాత్రం మనము నిర్ధారించలేము. ఈ లక్షణములు బాహ్య శక్తులైన వాతావరణము, నీరు, పోషణ, వెలుగు మరియు వ్యాధి వంటి వాటి ద్వారా ప్రభావితము చేయబడతాయి. ఇవి ఒక జెనెటిక్ కోడ్ ద్వారా పూర్తిగా నిర్ధారించబడలేవు. ఇంచుమించు ఇదే విధముగా బైబిల్ చరిత్రలో గుర్తులుగా పనిచేయు ప్రాముఖ్యమైన వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములకు సంబంధించిన జెనెటిక్ కోడ్స్ లేక వేదాంత శాస్త్ర నిర్మాణములను మనము అర్థము చేసుకోగలము. ఈ జ్ఞానము తదుపరి పురోగమనముల కొరకు కొన్ని ఆకాంక్షలను మనకు అందించగలదు. కాని ఈ గురుతు మరియు సాదృశ్యములకు మధ్య ఉన్న పురోగమనములు ఈ విధముగా పూర్తిగా తెలుసుకొనబడలేవు. దేవుడిచ్చు నూతన ప్రత్యక్షతలు చాలాసార్లు చరిత్రను ఊహించని దశలలోనికి నడిపిస్తాయి. ఒక గురుతు యొక్క వేదాంత శాస్త్ర ప్రాముఖ్యతను పూర్తిగా అర్థము చేసుకునే ద్వారా కూడా దాని సాదృశ్యం యొక్క వివరాలను మనము పూర్తిగా ఊహించలేము. గురుతుల నుండి సాదృశ్యములను ఊహించుట ద్వారా వాటిని అర్థము చేసుకునుటకు ప్రయత్నించుటకు బదులుగా మనము సాధారణముగా విశ్లేషణ ప్రక్రియ మీద ఆధారపడాలి. బైబిల్ రచయితల వలె మన చారిత్రక సందర్భము ఇచ్చు అవకాశమును మనము స్వీకరించి మునుపటి వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములు తదుపరి సాదృశ్యములుగా అభివృద్ధి చెందిన మార్గములను మనము విశ్లేషించాలి. మన ఉదాహరణను మరొకసారి పరిశీలన చేద్దాము. మన దగ్గర అనేక విత్తనములు ఉండి వాటిని ఇతర విత్తనాలతో పాతినట్లయితే అనేక సంవత్సరముల తర్వాత అడవిలో ఉన్న ప్రతి వృక్షము యొక్క డిఎన్ఏను మనము ఇంతకుముందు చేసిన విత్తనాల డిఎన్ఏతో పోల్చవచ్చు. ఈ ఉపయోగకరమైన బిందువు ద్వారా ఏ చెట్టు ఏ విత్తనములో నుండి వచ్చినదో మనము కనుగొనగలము. ఇంచుమించు ఇదే విధముగా బైబిల్ చరిత్రలోని తదుపరి కాలముల యొక్క వేదాంత శాస్త్ర నిర్మాణములను తెలుసుకొను ఉపయోగకరమైన బిందువు నుండి గురుతుల యొక్క వేదాంత శాస్త్ర నిర్మాణములను తదుపరి వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశముల యొక్క వేదాంత శాస్త్ర నిర్మాణములతో పోల్చుట ద్వారా మనము గుర్తులను కనుగొనవచ్చు. ఒక క్రైస్తవునిగా క్రీస్తు విధేయతకు సంబంధించిన వేదాంత శాస్త్ర నిర్మాణములను పౌలు అర్థము చేసుకున్నాడు మరియు ఆదాము అవిధేయతకు సంబంధించిన అవే విధమైన వేదాంత శాస్త్ర నిర్మాణములతో వాటిని పోల్చి చూడగలిగాడు. దీని ఆధారముగా ఆదాము క్రీస్తుకు గుర్తుగా ఉన్నాడని చెప్పాడు. క్రైస్తవ బాప్తిస్మములోని నీటితో ముడిపడి ఉన్న వేదాంత శాస్త్ర నిర్మాణములను పేతురు అర్థము చేసుకున్నాడు మరియు నోవహు జలప్రలయములోని నీటితో ముడిపడి ఉన్న వేదాంత శాస్త్ర నిర్మాణములతో వాటిని పోల్చి చూశాడు. యేసు సిలువ వేయబోట యొక్క వేదాంత శాస్త్ర ప్రాముఖ్యతను గ్రహించాడు మరియు మోషే దినములలోని అదే విధమైన ప్రాముఖ్యత ఉన్న ఇత్తడి సర్పము సరసన దానిని ఉంచాడు. కాబట్టి గురుతులు నిజముగా వాటి యొక్క సాదృశ్యముల కొరకు ఎదురుచూడగా సాధారణముగా ఈ గుర్తులను మనము వాటి యొక్క సాదృశ్యములు చరిత్రలో ప్రత్యక్షమైన తరువాతనే గుర్తించగలము. ఈ విశ్లేషణ ప్రక్రియను మనము ఒకసారి అర్థము చేసుకున్న పిమ్మట పాత నిబంధనలోని భిన్నకాలిక పురోగమనములను అధ్యయనము చేయుటలో ప్రతీకవాదములను గుర్తించుట ఒక ముఖ్యమైన భాగమని మనము చూడగలుగుతాము. ఖచ్చితముగా ఉండుటకు లేఖనములు ప్రతీకవాదములను గుర్తించున్నప్పుడు అది నిర్దేశకమైన విషయము కాబట్టి దానిని మనము నిరాకరించకూడదు. అయితే లేఖనములు భిన్నకాలిక వేదాంతశాస్త్ర పురోగమనములను సంపూర్ణముగా వెలికితీయవు. బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పాత నిబంధనలోని వేదాంతశాస్త్రమును సంపూర్ణముగా వెలికితీయటకు అన్వేషించుచుండగా వారు తదుపరి ప్రత్యక్షతలో గల వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశముల యొక్క వేదాంతశాస్త్ర ప్రాముఖ్యతను నేర్చుకోవాలి మరియు వారి ఎదురుచూపులను మునుపటి కాలములోని ప్రత్యక్షతతో గుర్తించుకోవాలి. ఈ విధముగా పాత నిబంధన వేదాంతశాస్త్రము కాలక్రమములో ఏ విధముగా పురోగమనము చెందిందో వారు చూడగలుగుతారు. ఈ పాఠములో పాత నిబంధనలోని భిన్నకాలిక పురోగమనములను మనము పరీక్షించాము. పాత నిబంధన వేదాంతశాస్త్రము పట్ల భిన్నకాలిక లేక పురోగమన పద్ధతులను గూర్చి ఒక సామాన్య ధోరణిని మనం పొందుకున్నాము. చారిత్రక యుగములు లేక దశలలో పాత నిబంధన వేదాంతశాస్త్రము ఏ విధముగా పురోగమనము చెందిందో మనము చూశాము మరియు పాత నిబంధన వేదాంతశాస్త్రములో విశేషమైన అంశముల యొక్క పురోగమనమును కూడా మనము అన్వేషించాము. పాత నిబంధనలోని భిన్నకాలిక పురోగమనములను గూర్చి ఇంకా ఎన్నో విషయములను చెప్పవచ్చు. కానీ ఈ పాఠములో మేము తెలియజేసిన విషయాలను అర్థము చేసుకునుట ఆదికాండము యొక్క ఆరంభ దినముల నుండి పాత నిబంధన యొక్క చివరి దినముల వరకు వేదాంతశాస్త్రము పురోగమనము చెందిన విధానములను మరి ఎక్కువగా పరిశీలించుటకు ఒక స్థిరమైన పునాదిని అందిస్తుంది.